The Voice of India. Mind Media, The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం. ఇప్పుడు మీకు మై ఇన్ మీడియా సమర్పించు వేదిక కార్యక్రమం ఏప్రిల్ 7, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
వేదిక కార్యక్రమానికి శ్రోతలందరికీ ఆదివారం పూట మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం మేము. ఇది మా 25th ఎపిసోడ్. ఆనంద్, లెట్ మీ కంగ్రాచులేట్ యూ అండ్ యూ కంగ్రాచులేట్ మీ యాజ్ వెల్.
సో ఉభయ కుశలోపరి.
మైండ్ మీడియా శ్రోతలందరికీ నమస్కారం అండి. నా పేరు ఆనంద్ కృష్ణ. బ్యాక్గ్రౌండ్ లో ఏమైనా జోరుగా ఏమైనా వినిపిస్తుంటే దయచేసి క్షమించాలి. మనం ఇంటర్వ్యూ ఎందుకంటే ఎన్నికల ప్రచారం జోరుగా జరుగుతుందనడానికి ఇది తార్కాణం. సో అంతకంటే ముందర ముందు మనం 25 ఎపిసోడ్ పూర్తి చేసుకోవడానికి కారణం మైండ్ మీడియా వారికి, ఎస్పెషల్లీ వెంకట్ గారికి, పద్మిని గారికి, అలాగే అనిల్ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, కనక గారికి, భాను గారికి, మనం కార్యక్రమంలోకి వెళ్ళిపోదాము. గత 2 వారాలుగా మేము కొన్ని కారణాల వల్ల ఇటు అంటే మాకు అలవాటైన ఎక్స్క్యూజే అనుకోండి, బట్ ఏంటంటే కారణాల వల్ల మేము లైవ్ చేయలేకపోయాము. గత వారం అయితే నేను స్వదేశ్ సింగాలజీ కాన్ఫరెన్స్ వెళ్ళడం వల్ల కుదరలేదు. వాటి గురించి కూడా అప్డేట్స్ ఇస్తాము ఈ వారం. సో ఈ వారం అప్డేట్స్ లో మొదటిగా మనం ఈ వారంలో జరిగిన ముఖ్యమైన ఘటనలు, సంఘటనలు తీసుకుని వాటి గురించి చర్చించి బ్రీఫ్ గా, దాని తర్వాత శాస్త్రీయ సంగీతం మీద ఇంఫినిటీ ఫౌండేషన్ స్వదేశీ ఇండాలజీ వాళ్ళు చేసిన కాన్ఫరెన్స్ కి తాలూకు అప్డేట్స్ డీటెయిల్ గా మనం చర్చించుకుని, దాని తర్వాత ఇంకా ముఖ్యమైన విషయం మన హిందుత్వాన్ని, హిందూయిజం ని ఈ పొలిటికల్ యాంగిల్లో కాకుండా ఎలాగ మనం పరిరక్షించుకోవాలి, మన తరపున బాధ్యత ఏంటి. ఇది చాలా బ్రాడ్ టాపిక్ అండి, కాకపోతే చాలా అవసరమైనది. ఎందుకంటే మనకి మన జనరల్ ఎలక్షన్స్ వెళ్తున్న వేళ ఎలాగనేది మనం విశ్లేషిద్దాం, దాని గురించి ఎందుకు అది అవసరం అనేది. సో అదండి క్లుప్తంగా ఈ 25th ఎపిసోడ్ వేదికతో నేను చర్చించబోయే విషయాలు. సో ముందుగా మనం ఫస్ట్ రీసెంట్ అప్డేట్స్ చర్చించుకుందాం అనంత్. తమిళనాడులో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి మొదలు పెడదాము. అసలు ఏంటి, ఒక వీరమణి అనే వీరుడు, ఆయన ముసలి వీరుడు. ఆయన ఉద్ఘాటించింది ఏంటి, ఆయన ఏం ప్రవచించారు, ఏం జరిగింది, వాటి పరిణామాలు ఏంటో అప్డేట్స్ ఇవ్వగలుగుతావా?
నువ్వు చెప్పు. అది చాలా వీరమణి ఇది వేరు, వీరస్వామి అని ఇంకో ఆయన ఉన్నారు. నువ్వు మన ఇందాక మనం డిస్కస్ చేసినట్లాగా. సో నేను నాకు అర్థమైంది ఏంటంటే, వీరస్వామి అనే ఆయన ప్రొసెషన్ ఒకటి జరుగుతుంటే డిఎంకే వాళ్ళది ఆపి హిందూస్ అందరూ కలిసి అడిగారు అన్నమాట, వాళ్ళ ప్రొసెషన్ ఆపి దానికి సంబంధించిన వీడియో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో లేదు కానీ ఆయన డిఎంకే క్యాండిడేట్ ఐ థింక్ ఇన్ కోయంబత్తూర్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సో అక్కడ జరిగింది అన్నమాట. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం అన్నమాట, ఎందుకంటే అలాంటి చోట్ల పర్టికులర్ గా కోయంబత్తూర్ లాంటి సౌత్ తమిళనాడు అంటే మొత్తం ఎలక్షన్స్ అంతా కూడా మోస్ట్లీ మనీ మీద నడుస్తాయి. అఫ్ కోర్స్ సౌత్ ఇండియా మొత్తం అట్లాగే నడుస్తుంది, ఇంకా సౌత్ తమిళనాడుకి వెళ్తే ఇంకెక్కువగా మనీ ఫ్లో ఉంటుంది అన్నమాట, ఎందుకంటే అది ఒక ఇండస్ట్రియల్ ఏరియా అంతా.
ఫ్రీబీస్ కూడా ఉంటాయి కదా, అవి పబ్లిక్ గా నీకు టీవీ ఇస్తాం, గ్రైండర్ ఇస్తాం అనే.
అవునవును, అంటే అదే ఫ్రీబీ అనేది లీగల్ గా ఇవ్వడం, మనీ ఓటుకి మనీ ఇవ్వడం అనేది ఇల్లీగల్ గా ఇవ్వడం, రెండింటికి తేడా ఏం లేదు. లీగల్లీ శాంక్టిఫైడ్ అన్నమాట అది.
ఇది కూడా రిలీజియస్లీ శాంక్టిఫైడ్. కొన్నిట్లో ఓట్లు హార్త్ మీద ఓట్లేసి డబ్బులు తీసుకుంటారు.
అక్కడ మాత్రం హిందూయిజం కావాలి.
ఇంకొక విషయం, మొన్న కనిమళి వీడియోలో ఆవిడకి హార్త్ ఇస్తుంటే 2000 రూపాయలు కట్ట ఇస్తున్నారనమాట, 2000 రూపాయలు ఐ డోంట్ నో, బట్ ఏంటంటే హారతి ఇచ్చినందుకు మనం మామూలుగా ఏంటి డబ్బులు ఇస్తాం కదా, ఎవరైనా మన కుటుంబంలో జరిగితే హారతి పడితే ఇస్తాం కదా, అలాగనమాట. సో ఇది బ్లాక్ వైట్ అయిపోయినట్టు అనమాట, ఊళ్ళో హుండీలో వేసినాయి. సో అది సో ఎందుకు జరిగింది, దీనికి పూర్వాపరాలు ఏంటి, ఆ ద్రవిడ కళగంలో జరిగిన కలకలం?
దానికి ఏంటంటే హిందూ డైటీ మీద కృష్ణుడి మీద ఏమన్నాడంటే, జస్ట్ గివ్ మీ ఏ సెకండ్. సో నా లింక్ మిస్ అయింది అనమాట ఆ లింక్. సో నువ్వు చెప్పేసాయి, నువ్వు చెప్పేయి, నేను మధ్యలో యాడ్ చేస్తాను కామెంట్స్.
ఓకే, సో ఇది ఇది కోయంబత్తూర్లో డిఎంకే మీద జరగడం అపోజ్ చేయడం జరిగింది అన్నారు కదండి, దీనికి దీనికి ముందుగా జరిగిన కాన్సిక్వెన్సెస్ మనం ఒకసారి చెప్పుకుందాం. ఇందాక మనం చర్చించినట్టు తమిళనాడులో ఏంటి డబ్బులు పంచి పెట్టడం, లేకపోతే మన సౌత్ ఇండియాలో ఇందాక చెప్పినట్టు జరగడంతో పాటు ఇన్నేళ్ళు ఒక పొలిటికల్ పార్టీ మీద ఒక దీని మీద ద్వేషంతో కాదు, ఒక మన మన హిందూయిజం మీద ద్వేషంతో హిందూ వీటిని విమర్శిస్తూ ఉండడం, ద్రవిడిజం ని గొప్పగా చూపించడానికి హిందూయిజం రెండు విడివిడిగా అన్నట్టు ఇలాంటి కామెంట్లు చేయడం పరిపాటి వాళ్ళకి, వాళ్ళకి అది చాలా క్యాజువల్ విషయం. పెద్ద అంత గొప్ప కరుణానిదే రాముడు ఏమైనా ఇంజనీరా, ఏ ఇంజనీరింగ్ కాలేజ్ చదివాడు, ఇవన్నీ మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. రామసేతు గురించి అదేంటి, ఆ రామసేతు సేతు సముద్రం ప్రాజెక్ట్ తోటి రామసేతు నిర్మాణం, అంటే రామసేతు మనం ఏదైతే నమ్ముతున్నామో అది హిస్టారికల్ గా కూడా ప్రూవ్ అయింది, ఇండియాకి శ్రీలంకకి మధ్యలో ఉన్న గిఫ్ట్ ఇదేదైతే ఉందో రామసేతు బ్రిడ్జ్ అని మనం ఏదైతే అంటున్నాం, దాన్ని పడగొట్టేసి అక్కడ నావిగేషన్ ఎనేబుల్ చేయడానికి యూపీఏ గవర్నమెంట్ లో చేసిన ప్రయత్నాలలో డిఎంకే అప్పుడు కరుణానిధి గవర్నమెంట్ ఉన్నప్పుడు సపోర్ట్ చేస్తూ అన్న మాటలు అనమాట. సో ఇలాంటివి కామనే వాళ్ళకి, వాళ్ళకి చాలా కామన్. దాని తర్వాత కూడా ప్రజల్లోకి వీళ్ళు ధైర్యంగా వెళ్ళడము, వీళ్ళు ఓట్లు అడగడము, వాళ్ళకి అందరినీ ఇష్టం వచ్చినట్టు తిట్టడం, ఇవన్నీ మామూలుగా జరిగేవి, మామూలుగా జరిగేవి. కాకపోతే ఈ ఒక్క సందర్భంలో ఒక సంఘటన చాలా బాధించింది అందరినీ. పొల్లాచిలో ఒక ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక ఏంటి ఒక మోలెస్టేషన్ ఇన్సిడెంట్ జరిగింది డిఎంకే కార్యకర్తలు అనుకుంటా.
అవును, వాళ్ళందరూ డిఎంకే క్యాండిడేట్స్. సో నాకు నా లింక్ దొరికింది ఇప్పుడు ఫైనల్లీ. సో కానీ ఇది ఇది తోట అదే చిన్నప్పుడే ఆపితే అంటారు కదా, తోటకూర దగ్గరే ఒక సామెత ఏదో ఉంటుంది మనకి, చిన్ననాడే మనం ఆపి ఉండుంటే ఏది 1950s లోనో 60s లోనో వీళ్ళని ఆపి మీరు మాట్లాడుతుంది డస్ ఇట్ మేక్ సెన్స్ అని క్వశ్చన్ చేసేవాళ్ళు, ఆ క్వశ్చన్ చేయగలిగే వాళ్ళు వాళ్ళకి కొంచెం గట్టిగా క్వశ్చన్ చేసి ఉంటే ఇంటలెక్చువల్ గా కూడా ఇంత దాకా వచ్చేది కాదనమాట. సో ఈయన ఏమన్నాడంటే, ఇట్స్ రియల్లీ హర్టింగ్, ఇది మన నోటితో మనం చెప్పడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కానీ నేను చెప్పక తప్పదు అనమాట. సో ఏంటంటే లార్డ్ కృష్ణ ఇప్పుడు పొల్లాచి రేపిస్టులు గనక వాళ్ళ వాళ్ళు ఎవరైనా ఈవ్టీజింగ్ కి గానీ అలాంటి కేసులకి బుక్ చేయదలుచుకుంటే మొట్టమొదటిగా లార్డ్ కృష్ణాని బుక్ చేయాలి అని అన్నాడనమాట ఒకటి. సెకండ్, ఈ సెక్స్ టేప్స్ పొల్లాచిలో జరిగిన సెక్స్ టేప్స్ గనక కృష్ణుడికి దొరికి ఉండుంటే అది దేవతలందరికీ స్క్రీన్ చేసేవాడు అనేది పాయింట్ అనమాట. సో ఇక్కడ అంటే అక్కడ ఆన్సర్ చెప్పాలంటే వీరమణి గారికి, ఈవెన్ ఇఫ్ ఎనిమిది మంది భార్యలు ఉన్నారు, అలాగే 16,000 ఒక్క గోపికలు ఉన్న కృష్ణుడు ఎప్పుడు కూడా తనకి ఇష్టం లేకుండా, ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా తన మీదకి ఎప్పుడు లంఘించినట్టు భాగవతంలో గాని మహాభారతంలో గాని చెప్పల.
కరెక్ట్.
సో వితౌట్ కన్సెంట్ కృష్ణ డిడ్ నాట్ వాళ్ళు పోలా, కృష్ణ వాళ్ళ మీదకి పోలా ఫస్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు కృష్ణుడికి ఇప్పుడు మనకున్న ఈ టెక్నాలజీ టెక్స్టేప్స్ టెక్నాలజీ వల్లే కదా ఇప్పుడు ఇది గొడవ అంతా కూడా. కృష్ణుడికి ఆ యాక్సెస్ అప్పుడు కూడా ఉందిగా, కృష్ణుడు దేవుడు కదా, కృష్ణుడికి అన్ని యాక్సెస్లు అన్ని రకాల పవర్స్ ఉన్నాయి కదా ఆయన దగ్గర. సో సో అయినా కూడా అలాంటిది చరిత్రలో ఎక్కడా లేదు కదా, అలా ఉండుంటే వ్యాసుడు రాసి ఉండేవాడు కదా.
అవును,
లేకపోతే మీ డిఎంకే వాళ్ళు పాస్ట్ లోకి వెళ్ళి మీరు దాన్ని స్క్రీన్ చేసి కృష్ణుడు ఇలా చేశాడు అని మీరు ఏదన్నా రాసుకురండి పోనీ చూద్దాం, రేడియో కార్బన్ డేటింగ్ తో మేము ప్రూవ్ చేసుకుంటాం పోనీ. సో ఇది ఇవ్వడం వల్ల ప్రతి సంవత్సరం ఈ డికే, ఇప్పుడు ఈ వీరమణి అనే ఆయన డికే యొక్క ప్రెసిడెంట్, మన తెలుగునాటి చాలా మందికి తెలీదు. అండ్ మన తెలుగు వాళ్ళు నిజంగా ఫార్చునేట్లీ వీళ్ళు మన మన ఈ భావజాలం కలిగిన వాళ్ళు మన నేల మీద అడుగు పెట్టలేదు, అడుగు పెట్టడానికి ప్రయత్నించారు. కాకపోతే వాళ్ళకి ఆ అనువైన ఎకో సిస్టమ్ ఇక్కడ లేకపోయేసరికి పెద్దగా వాళ్ళు సక్సెస్ అవ్వాల. వీళ్ళు కనుక అడుగు పెట్టుంటే ఈ తెలుగు జాతి కూడా అన్యాయం అయిపోయేది, ఆ తమిళ వాళ్ళలాగా అన్యాయం అయిపోయేదని నా ఫీలింగ్ అన్నమాట.
అదే అంటే నాస్తికవాదం అనేది వరకు వచ్చింది, కాకపోతే అదొక సపరేట్ స్ట్రీమ్ కింద ఉంది, కానీ పొలిటికల్ స్ట్రీమ్ కింద, మనకు పొలిటికల్ ఐడియాలజీ కింద, ఇది పొలిటికల్, ఇది నాస్తికవాదం ఏం కాదు, ఇది ఇది ఈ డికే డిఎంకే ఇవన్నీ నాస్తికవాదం అని మొదలు పెట్టిన ఇవి యాంటై హిందూ కింద కన్వర్ట్ అయిన పార్టీస్, ఈ ద్రవిడియన్ పార్టీస్ లో, సో కాల్డ్ ద్రవిడియన్ పార్టీస్ లో. సో అంటే పొలిటికల్ గా ఒక ఫామ్ తీసుకోవడం, దాని తర్వాత దాని వల్లే ఇంకా ఎక్కువ, ఎందుకంటే వాళ్ళు పబ్లిసైజ్ చేయడానికే ఎక్కువ క్రిటిసిజం అనేది చేశారు. క్రిటిసిజం ఫర్ ద సేక్ ఆఫ్ క్రిటిసిజం కాదు, ఫర్ ద సేక్ ఆఫ్ పబ్లిసిటీ, ఏంటి పొలిటిక్ గెయిన్ చేసుకోవడానికి, ఆహా భలే ఏం చేశారా అనే ఒక ఒక ఇంప్రెషన్ రావడానికి ఇలాంటి అడ్వెంచరిజం చేశారు అనేది నా అభిప్రాయం. సో ఇన్ దట్ సెన్స్ తెలుగులో ఇలాంటి పొలిటికల్ గా ఫామ్ తీసుకోలేదు కాబట్టి సంహౌ వీ హ్యావ్ సర్వైవ్డ్ అనే చెప్పాలి. బట్ దీని వల్ల దీనికి రిటాలియేషన్ జరిగిందా లేకపోతే ఏంటి దీని రిటాలియేషన్ ప్రకారంగానే?
యాక్చువల్ గా కేసు ఫైల్ చేశారు వీళ్ళ మీద ఫస్ట్. సెకండ్ ఏంటంటే డాక్టర్ ఎంఏవి స్వామి అని ఒక ఆయన ఉన్నారన్నమాట, ఆయన హిందూ మున్నాని అనే ఒక సంస్థ, అది ఎప్పటి నుంచో ఉంది, 50s 60s లో నుంచి ఉందన్నమాట. సో ఆయన ఏమన్నాడంటే పెరియార్ అసలు నిజానికి ఈ పొల్లాచిలో రేపిస్టులు వీళ్ళందరూ కూడా పెరియార్ నే ఫాలో అయ్యారు.
అంటే ఈవీఆర్ ఈవీఆర్ రామస్వామి,
పెరియార్ అనకూడదు, వాడు ఈవి రామస్వామి ఆయన పేరు. ఆ ఈవీఆర్ నే ఫాలో అయ్యుండే వాళ్ళు, ఎందుకంటే ఈవీఆర్ అని ఆయన తన కూతురు వయసు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఎట్ ద ఎండ్ ఆఫ్ హిజ్ లైఫ్, అంటే ఇంకా 1950s 60s లో ఆయన ముసలాయన అయిపోయిన తర్వాత ఆయన పెళ్లి చేసుకున్నాడు. ఎవరినైతే తను పెంచాడో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అలాగే
బాబా పన్నీర్ సినిమాలాగా
పెంచి పెళ్లి చేసుకున్నాడు. సో చాలా మందికి తెలియదు ఇది. అలాగే ఈవీఆర్ యొక్క ఈవీఆర్ ని చాలా మంది యూలజైజ్ చేస్తుంటారు, పొగుడుతూ ఉంటారు ఆయన్ని, ఆయన చాలా గొప్ప సాంఘిక సంస్కర్త. మన తెలుగు నాట కూడా ఈ మధ్యన పవన్ కళ్యాణ్ ఆ మధ్యన చెన్నై వెళ్ళినప్పుడు నాకు ఈవీఆర్ ఒక ఆదర్శం అంటూ కూడా చెప్పాడు అన్నమాట. సో ఈవీఆర్ ఎలా ఆదర్శం అనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు, ఎందుకంటే ఈవీఆర్ అనేవాడు ఒక అంటే ఆయన బ్రిటిష్ టూజ్. మన తెలుగు నాట చాలా మందికి ఆయన గురించి తెలీదు. మన వాళ్ళు ఏమనుకుంటారంటే ఆయన తెలుగు వాడు కాబట్టి, తమిళనాడులో ఉన్న తెలుగు వాడు కాబట్టి మనవాడు అని ఒక ఫీల్ అయిపోతూ ఉంటారు. కరుణానిధిని చూపించి, ఇంకా వైగో రామస్వామిని చూపించి, వైగో అని అన్నాడు కదా, వైగో విజయకాంత్, వీళ్ళందరూ తెలుగు వాళ్లే, అబ్బా ఎంత హ్యాపీగా ఉందో అనుకుంటారు. కానీ వాళ్ళ నిజ స్వరూపం తెలిస్తే వీళ్ళందరివి ఆ దగ్గరికి కూడా వెళ్ళరు వీళ్ళు, మన తెలుగు వాళ్ళు. సో రామస్వామి ఒక బ్రిటిష్ ఏజెంట్ అయినా అటు ఇటుగా, నిజానికి బ్రిటిష్ వాళ్ళని వదిలి వెళ్ళవద్దంటూ ప్రాధాయపడిన వాళ్ళలో ఎవరైనా ఉన్నారు అంటే మేజర్ గా రామస్వామి, ఈవి రామస్వామి. ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే జిన్నాని ప్లీజ్ చేశాడు, మీరు ఎలాగూ టూ నేషన్ థియరీ అన్నారు కదా, కాబట్టి ఇప్పుడు త్రీ నేషన్ థీరీ సౌత్ ఇండియాని ద్రవిడ స్థానం చేయమన్నారు అని చేయడానికి ప్రయత్నించారు. అది అవలా, అది తెలుగు వాళ్ళు కానీ కర్ణాటక వాళ్ళు కానీ వీళ్ళెవరూ ఒప్పుకోవాలి. ఎందుకంటే ఈ లౌడ్ మౌత్ వెదవలతో మనం ఎట్లా పడతాము అని అనుకున్నారు తెలుగు వాళ్ళు. ఇది దిస్ ఇస్ ఓపెన్. ప్రకాశం గారు తన ఆత్మకథ అన్ని చదివితే మనకు అర్థమవుతుంది. ఈ వీళ్లతో వీళ్ళతో గొడవ పడలేకే కదా మనం సెపరేట్ ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ వచ్చింది. భాషా సంయుక్త భాషా ప్రయోక్త రాష్ట్రాలు ఇవన్నీ వచ్చిన కారణం ఈ తమిళ నేషనలిజం ని తమిళ జాతీయవాదాన్ని భరించలేక అనేదే కాన్సెప్ట్ అన్నమాట. సో లెట్స్ నాట్ గోయింగ్ టు ది బిగ్ హిస్టరీ. రామస్వామి అనేవాడు కేవలం రేషనలిస్ట్ అయినంత మాత్రాన అతనిని గొప్పగా చూడక్కర్లేదు, అతను గొప్ప వ్యక్తిగా చూడక్కర్లేదు. ఎందుకంటే రామస్వామి యొక్క భావజాలం నుంచే పుట్టిన డిఎంకే అనే ఒక పార్టీ తమిళనాడుని ఏ విధంగా తయారు చేసిందో మనం చూడొచ్చు. అవినీతి అవినీతిలో కూరుకుపోయిన ఒక సమాజం అది. ఓటు వేయాలంటే కనీసం ఈ ఫ్రీబీస్ ఇవ్వడం, టీవీలు ఇవ్వడం, కంప్యూటర్లు ఇవ్వడం, ల్యాప్టాప్లు ఇవ్వడం ఇవన్నీ మొదలు పెట్టింది తమిళనాడులోనే పాపులిజం అంతా. సో అవినీతిలో కూరుకుపోయిన ఒక సమాజం. ఇప్పుడు మీకు డెవలప్మెంట్ కనిపించవచ్చు, ఇండస్ట్రీస్ వాళ్ళు తీసుకెళ్లొచ్చు ఇవన్నీ. అవన్నీ ఎందుకు వచ్చాయంటే తమిళనాడు యాజ్ చెప్పు
సెంటర్ లో మినిస్టర్స్ వాళ్ళ స్ట్రాటజిక్ గా ప్లేస్ చేసుకోవడం వల్ల జరిగింది అనేది
వాళ్ళ రాజకీయ ఎత్తుగడల వల్ల, నేషనల్ పార్టీలతో కలగకపోవడం వల్ల, వాటి వల్ల కొంత అభివృద్ధి జరిగిన మాట నిజమే, అందులో ఎటువంటి సందేహం లేదు. ఫెడరల్ స్ఫూర్తి పాటించే రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇంటర్నల్ గా మీరు లోపలికి వెళ్ళి సమాజంలో వాళ్ళ సమాజంలో చూస్తే అవినీతి టోటల్ గా పెరిగిపోయింది. అవినీతి, రౌడీయిజం, ఒక విషయం మీద అతిగా రియాక్ట్ అవ్వడం, ప్రతి విషయం మీద అతిగా రియాక్ట్ అవుతూ ఉంటారు. నాయే అనే పదం ఊరికే వచ్చేస్తుంటుంది పేపర్లో. మన తెలుగులో ఎవరైనా కుక్క అని ఒక రాజకీయ నాయకుడు తిడితే మనం అది డీసెన్సీ లేదు అని అనుకుంటాం మనం. అంటే ఒక పద్ధతిగా మాట్లాడాడు. కేసీఆర్ ఏమైనా బూతులు తిడితే ఒక పద్ధతిగా మాట్లాడలేని చీప్ ఫెలో అన్నట్టుగా మాట్లాడతాం మనం. కేసీఆర్ గురించి ఈ టాపిక్స్ అన్ని వచ్చున్నాయి. సో తమిళనాడులో కూడా అంతే,
తమిళనాడులో అంతకన్నా ఘోరంగా ఉంటుంది.
మనం నెక్స్ట్ అప్డేట్ కి వెళ్దామా దీని మీద?
లేదు, కంక్లూడ్ చేసిన తర్వాత వెళ్దాం. సో చెప్తున్నా కదా,
సో డిఎంకే కి రోజులు దగ్గర పడాలి అంటే ఇలాంటి వాటి మీద. ఇప్పుడు ఏం జరిగింది అంటే డీకే అనేది ఐడియాలజికల్ వింగ్ అన్నమాట. అంటే ఈవి రామస్వామి తన చనిపోయే టైంలో ఈ రాజకీయ పార్టీగా ఉండకూడదు, కేవలం తమిళనాడుని ద్రవిడ భావజాలంతో నింపాలి అని కోరుకున్నాడు ఈవి రామస్వామి. అలా కోరుకున్నప్పుడు ఏదేంటిది సి అన్నాదొరై ఒకడు, కరుణానిధి, ఇంకా చాలా మంది వ్యతిరేకించారు. వీళ్ళందరూ రాజకీయం కోసమే కాచు కూర్చుని ఉన్నారు. అన్నాదొరై గాని, కరుణానిధి గాని, అలాగే ఇంకా వాళ్ళ ఆ సెక్ట్ అంతా కూడా. సో వాళ్ళు డిఎంకేగా వాళ్ళు ఫామ్ చేసిన తర్వాత డీకే అనేది ఇలాగే ఉండిపోయింది అనమాట. ద్రవిడ కళగం అనేది అలాగే ఒక కల్చరల్ యూనిట్ గా ఉండిపోయింది. డిఎంకే దానికి ఫండ్ చేస్తూ ఉంటుంది. ఇనీషియల్ గా కొంచెం కొట్టుకున్నా కూడా తర్వాత డిఎంకేకి ఒక కల్చరల్ యూనిట్ గా కొనసాగుతూనే ఉందన్నమాట డీకే. ఆ డీకే హెడ్డీన ఇప్పుడు డిఎంకే వాళ్ళు ఏం మాట్లాడతారు అనేది, అంటే దీన్ని కొంచెం టోన్ డౌన్ చేయడానికి ప్రయత్నించారు. అంటే మా దాంట్లో ఉన్నదంతా హిందువులే, మేమందరం హిందూ కదా, అట్లా మాట్లాడుతూ టోన్ డౌన్ చేయడానికి ప్రయత్నించారు. కాకపోతే దీని ఎఫెక్ట్ కొన్ని తర్వాత కొన్ని రోజులకైనా ఉంటుంది. ఎక్కువ రోజులు ఒక ఫేక్ ఆర్యన్ ద్రవిడియన్ థియరీతో రాష్ట్రాన్ని మేము నడిపేస్తాము, స్కాములు చేస్తాము అంటే కుదరదు, ఎప్పటికైనా నిజం బయటకు వస్తుంది.
సో దీనిలో లాస్ట్ నేను చెప్పదలుచుకున్న పాయింట్ కూడా, అంటే ఇష్టం వచ్చినట్టు కృష్ణుడు మనం ఆరాధ్యం మనం కన్నన్నని చెప్పి అసలు ఎంత ఇదిగా ఉంటుంది కృష్ణుడి గురించి తమిళనాడులో కూడా ఎంత ఆరాధన భావం ఉంటుందో కదా. అలాంటి కృష్ణుడి గురించి ఎవరి గురించి అయినా వాళ్ళు మాట్లాడే చాలా లూజ్ టాక్ ఉంటుంది. అప్పటిదాకా ఉపేక్షించిన వాళ్ళు ఇప్పుడు పబ్లిక్ గా వచ్చి పొలిటికల్ పార్టీస్ కానీ ఎవరైనా కానీ ఇలా చేస్తుంటే పబ్లిక్ గా వచ్చి వీళ్ళు క్వశ్చన్ చేసే స్టేజ్ కి వస్తున్నారు. వీళ్ళు తీసుకొస్తున్నారా లేకపోతే ఆ ఉపేక్షించిన టైం అయిపోయిందో తెలియదు కానీ, బట్ ఫర్ గుడ్, ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఫర్ గుడ్ ఆఫ్ హిందూస్. ఇది శబరిమల కేరళలో అయ్యప్ప స్వామి వల్ల ఎలా జరిగిందో, తమిళనాడులో ఈ ఉదంతం ఇక్కడతో ఆపేస్తారు అనుకుంటా, ఎందుకంటే వీళ్ళు అది ఈ ఫైర్ ని డౌస్ చేయాలని చూస్తారు. ఊరికి అవును అన్నా అంట అన్నాం ఏంటిట అని అలాంటివి అనే ఛాన్స్ లేదు, ఎందుకంటే రాజకీయంగా వాళ్ళు చాలా విడిచిపెట్టే విషయం కాబట్టి. ఈ రిలీజియస్ ఇంప్లికేషన్స్ పొలిటికల్ గా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఆపచ్చు, కానీ ఇలాంటివి తర్వాత తర్వాత ఎవరైనా మాట్లాడితే అసలు మాట్లాడడానికి కూడా ఆలోచిస్తారు అనేది గాఢంగా మనం నమ్మచ్చు. అలాంటి మార్పే రావాలి, ఇది ఏదైనా ఒక బ్యాలెన్స్డ్ గా ఉండాలి. సద్విమర్శ ఉండొచ్చు కానీ ఇలాంటి కువిమర్శలకి ఎక్కడా తావు ఉండకూడదు. అందులో సెక్యులర్ అంటున్నాం కాబట్టి సెక్యులర్ స్టేట్ లో అసలు హిందూ స్టేట్ ఏ స్టేట్ అయినా కానీ ఉండకూడదు, ఎందుకు ఉండాలి?
ఇంకోటి ఏంటంటే వీళ్ళు నాస్తికులు అయినప్పుడు మిగతా రిలీజియన్స్ మీద మాట్లాడరు అసలు.
మాట్లాడలేదు, సాఫ్ట్ టార్గెట్స్ హిందూస్ అవుతారు, అది తెలిసిన ఇదే. బట్ ఓకే, సో దట్ ఈస్ ద థింగ్ అండి, అది ఫస్ట్ అప్డేట్. రెండో అప్డేటు ఏంటంటే మనకి తిరుపతిలో మనం చాలా మంది రిలేట్ చేసుకునే విషయమే, బ్రేక్ దర్శనం అని చెప్పి ఆపేస్తారు. ఎప్పుడు పెడితే ఎప్పుడు ఎప్పుడు మనకు తెలియదు ఏంటి ఆగిపోయింది, అప్పటిదాకా ప్రశాంతంగా వెళ్తున్నాం కదా, గోవింద గోవింద అని వెళ్తున్నవి మనం చల్లారిలో పడేసి కూర్చోబెట్టారు ఏంట్రా అని ఆలోచిస్తుంటే ఇప్పుడు విఐపి దర్శనం అంటే అంటారు. దాన్ని మనం ప్రయత్నించే ఇవి కూడా ఉండవు, వాటిలో ఏదో కేటగిరీలు ఉంటాయి, L1, L2, L3 అని కేటగిరీలు ఉంటాయి. మనం ప్రయత్నం చేయాలంటే L3 కేటగిరీలో ట్రై చేసుకోవచ్చు, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఈ విఐపి దర్శనాలు వీటన్నిటికి సంబంధించి దర్శనాలు, ఈ బ్రేక్ దర్శనాలు అవి మామూలు దర్శనం అంటే వాళ్ళు ఒక పక్క క్యూలో ఉండి వెళ్ళి దర్శనం చేసుకుని రావడం కాదు కదా, ఏంటంటే మిగతావన్నీ ఆపేస్తారు. సో వీటి మీద ఇలాంటి సిస్టమ్ మీద ఇలాంటి కల్చర్ మీద ఒక పిఏఎల్ వేశారండి మొన్న 29వ తారీఖు మార్చి 29న వెంకట సుబ్బారావు గారు అని ప్రకాశం డిస్ట్రిక్ట్ చెందిన ఒక వ్యక్తి, మన విజయవాడలో హైకోర్టులో పిఏఎల్ దాఖలు చేశారు. ఏంటంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ పెరిగిపోతున్నాయి L3, ముఖ్యంగా L3లో, ఎందుకంటే ఎవరైనా మ్యానిపులేట్ చేసేయచ్చు, మనం మ్యానిపులేట్ చేసేసి ఇచ్చేయచ్చు. వాటన్నింటితో పాటు విఐపి బ్రేక్ దర్శనాల వల్ల మిగతా జనాలంతా ఆగిపోతున్నారు, వాళ్ళకి చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మనం తిరుపతిలో ఒకరోజు ఒక్కోసారి ఈ రోజు దర్శనం అవుతుందా లేదా అనే దీనిలో కూడా ఉంటాం మనం, మామూలు ధర్మ దర్శనానికి వెళ్తే కనుక. మామూలుగా వేరే శీఘ్ర దర్శనం ఇవన్నీ ఉంటే ఈ కేటగరైజేషన్స్ వేరు, కానీ విఐపి ట్రీట్మెంట్ నాన్ విఐపిస్ అంటే రెగ్యులర్స్ విఐపిస్ అనే డిస్క్రిమినేషన్, అది ఓన్లీ ఎందుకు విఐపి అనేది ఏంటి, అది పదవి వల్ల లేకపోతే నువ్వు అనిల్ అంబానీ అంబానీస్ టైప్ నువ్వు బిజినెస్ ఇదైనా ఫిల్మ్ స్టార్స్ అవుతాయి ఇలాంటివి, దానికి నీకు నీ భక్తికి సంబంధమే లేదు, అంతే కదా, భక్తికి దీనికి సంబంధమే లేదు. నువ్వు ఓన్లీ బికాస్ నువ్వు నీ పేరు వార్తాపత్రికల్లో ప్రముఖంగా ప్రచురితం అవుతుంది కాబట్టి నువ్వు మిగతా వేల వేల జలాన్ని ఆపేసి నువ్వు డైరెక్ట్ గా గుళ్ళోకి వెళ్ళిపోయి ఆపేసి వాళ్ళని ఆపేసి నువ్వు దర్శనం చేసుకుని వస్తావు, దానికి పేరు విఐపి బ్రేక్ దర్శనం. సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయని చెప్పి పిఏఎల్ వేశారు, ఏం జరుగుతుందో చూడాలి. సో దాని గురించి నీ అభిప్రాయం చెప్పి మనం కన్క్లూడ్ చేసి నెక్స్ట్ టాపిక్స్ కెళ్దాం.
ష్యూర్ గా, నా అభిప్రాయం ఏంటంటే ఇది మళ్ళీ అగైన్ గవర్నమెంట్ ఆలయాల మీద తన యొక్క పెత్తనం చలాయించడంలో భాగంగా చేస్తున్న ఇంకొక స్కామ్ అన్నమాట ఇది. నిజానికి దర్శనాలు ఆగమ ప్రకారమే కదా జరగాల్సింది. ఇప్పుడు మీరు బ్రిటిష్ వాళ్ళ లా చూస్తే, బ్రిటిష్ వాళ్ళ టైంలో వచ్చిన లా ఏంటంటే బయట ఉన్న ఆలయం బయట ఉన్న టికెట్లు మేనేజ్మెంట్ వ్యవస్థ ఇదంతా కూడా గవర్నమెంట్ చేతుల్లో ఉంచుకోవచ్చు వాళ్ళ కాలం నుంచి చూసుకున్నప్పుడు. తర్వాత కూడా అదే కంటిన్యూ అయింది. సెక్యులర్ పార్ట్ ఆఫ్ టెంపుల్ అంటే టెంపుల్ మేనేజ్మెంట్, బయట ప్రసాదాలు విక్రయం, లేకపోతే ఇంకా ఈ జనాలు అంటే ఎంప్లాయ్మెంట్ ఇలాంటివన్నీ కూడా సెక్యులర్ పార్ట్ ఆఫ్ ద టెంపుల్ వెళ్ళి గవర్నమెంట్ చేతిలో ఉండొచ్చు అనేది లా చెప్తుందన్నమాట. సో ఇప్పుడు ఈ దర్శనం అనేది సెక్యులర్ పార్ట్ లేకపోతే రిలీజియస్ పార్ట్ అనేది ఇప్పుడు ప్రశ్న. అది సెక్యులర్ పార్ట్ ఎలా అవుతుంది అనేది నాకున్న ప్రశ్న అన్నమాట. సెక్యులర్ పార్ట్ అవ్వదు కదా, ఎందుకంటే అది దేవుడితో డైరెక్ట్ గా డీల్ చేస్తుంది. సో మేనేజ్మెంట్ చేయొచ్చా? మేనేజ్మెంట్ డెఫినెట్ గా చేయొచ్చు, కానీ యూ షుడ్ నాట్ ఎక్స్ప్లాయిట్. నువ్వు ఎక్స్ప్లాయిట్ చేయకూడదు. నువ్వు వచ్చింది టెంపుల్ యొక్క ప్రాఫిట్స్ పెంచడానికి కాదు కదా, టెంపుల్ యొక్క వ్యాపారాన్ని చూడటానికి కాదు నువ్వు వచ్చింది. గవర్నమెంట్ ఎందుకు వచ్చి, గవర్నమెంట్ లా పెట్టినప్పుడు కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే కేవలం హిందువులు తమ యొక్క గుళ్ళని మేనేజ్ చేసుకోలేరు కాబట్టి, వాళ్ళు అంతా అమాయకులు, వాళ్ళకేమీ చేత కాదు కాబట్టి గవర్నమెంట్ షుడ్ ఇంటర్ఫియర్ అండ్ ఆ యొక్క అవినీతిని రూపుమాపి మళ్ళీ బయటికి వెళ్ళిపోవాలి. అది యాక్చువల్ లా. వీళ్ళు టెస్ట్ వేసుకుని కూర్చుంటున్నారు అన్నమాట అక్కడ. సో ఇవన్నీ ఇప్పుడు ఇది బయట ఉండే ప్రజలకు తెలియదు. మీరు ఎప్పుడైనా ఈ టీటీడీ వాళ్ళ ఛానల్లో కామెంట్స్ చూస్తే ప్రజలందరూ అక్కడ ఉన్న బ్రాహ్మిన్స్ ని వాళ్ళని తిరుగుతూ ఉంటారు, మీకెందుకు రాంతంత డబ్బులు, మీకు అంటే వాళ్ళకి ఎవరికి ఇంత దాని మీద ఇంత అవగాహన ఉండదు కదా ఆటోమేటిక్ గా.
అంటే అంటే ప్రధాన అర్చకుడు పూర్ణ కుంభంతో వచ్చాడు, ఆయన తీసుకెళ్లాడు, ఆయన ఆయన ఓన్ డెస్టినే కాబోలు అని అనుకుంటారు. జనరల్ గా
అనుకుంటారు వాళ్ళు, చెబుతారు అక్కడ ఉంటారు కదా డాలర్ శేషాద్రి అట్లాంటి కొంతమంది ఎంప్లాయీస్, వాళ్ళు ఎక్కువగా ఫోటోల్లో కనబడుతూ ఉంటారు. అదొక వేరే టాపిక్ అనుకోండి. బట్ వీళ్ళందరూ వాళ్ళు వచ్చి విఐపి బ్రేక్ దర్శనాలు వాళ్ళు పెట్టించారు, డబ్బులు తీసుకుని వాళ్ళు ఎక్కువ దర్శనాలు చేయిస్తున్నారు అనేది బయట సామాన్య జనంలో ఉందది. నేను ఆశ్చర్యపోయా, అరే మీరు అసలు సిస్టమ్ కూడా మీకు తెలీదా అని నాకు అనిపించింది అన్నమాట ఒక నిమిషం. బట్ అందరి యొక్క తెలివితేటలు ఒకే స్థాయిలో ఉండాలని ఉంటాయని అనుకోకూడదు కదా మనం. అది
కరెక్టే. సో అదండి, అంటే గవర్నమెంట్ కంట్రోల్లో ఉండడం వల్ల రెగ్యులేషన్ అలా రెగ్యులేషన్ జరగడము, వాళ్ళు సూపర్వైజ్ చేయడం వరకు ఓకే, కానీ ఇవి మెయిన్ ఎక్స్ప్లాయిటేషన్స్. అంటే ఈ విఐపి వల్ల దేవుడికి ఉపయోగం లేదు, భక్తులకి ఉపయోగం లేదు. విఐపి రావడం వల్ల తిరుమల స్థాయి ఏమైనా పెరుగుతుందా? లేదు, అలానే ఉంటుంది. భక్తులకి ఏమైనా ఉపయోగం ఉందా? లేదు. వచ్చిన వాడు వాడి టైం సేవ్ అవడానికి విఐపి దర్శనానికి వెళ్ళిపోతాడు. ఏమి శీఘ్ర దర్శనంలో కూడా అవుతుంది టైం, 2 గంటలు 3 గంటలు కూర్చుంటే అవుతుంది, లేకపోతే వాళ్ళు ఎవరు కూడా చేయరు. సో అందుకని విఐపిలు విఐపి కల్చర్ ఇవన్నీ వచ్చాయి. ఇది ఎంతవరకు కరెక్ట్? మన సెక్యులర్ మన గవర్నమెంట్ కంట్రోల్లో పెట్టి వాళ్ళు వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. పాయింట్ ఏంటంటే ఎవరు భక్తులు లబ్ధి పొందట్లేదు, దేవాలయం దేవస్థానము లబ్ధి పొందట్లేదు. లబ్ధి పొందేది ఏంటంటే మధ్యలో వీళ్ళు ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళకే లబ్ధి. మేము చేయించాం కదండి, మాకు ఈ పని చేయించండి అని వాళ్ళు లాబీ చేసుకోవచ్చు. అందుకు అందుకు మాత్రమే పనికి వచ్చేది. సో దాని మీద పిఐఎల్ వేశారు, లెట్ అస్ సీ వాట్ హ్యాపెన్స్. సో అదండి ఇవి అప్డేట్స్.
అవును ఇవి అప్డేట్స్ అండి. సో ఇప్పుడు ఆనంద్ గత వారం మేము డుమ్మా కొట్టామని చెప్పాము మీకు. సో దానికి కారణం ఆనంద్ మీద తోసేయాలి. ఆనంద్ బెంగళూరులో స్వదేశీ ఇండాలజీ కాన్ఫరెన్స్ అని ఒకటి జరుగుతుందండి. గత 5 సంవత్సరాలుగా ఇది 5వ సిరీస్, దాంట్లో 5 సంవత్సరాలుగా జరుగుతుంది. 5వ పార్ట్ కి వెళ్ళాడు అనమాట. అది ఒక ఇండాలజీ కాన్ఫరెన్స్, అంటే భారతీయ శాస్త్రం అని అనుకోవచ్చా ఇండాలజీ అంటే. సో స్వదేశీ ఇండాలజీ అనేది రాజీవ్ మల్హోత్రా గారు తన ఇన్ఫినిటీ ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ ద్వారా స్పాన్సర్ చేస్తూ దాన్ని ఆయన నడుపుతూ ఉంటారు. సో స్వదేశీ ఇండాలజీ కాన్ఫరెన్స్ లో చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు పాల్గొన్నారు. దానికి సంబంధించిన అప్డేట్స్ ఇప్పుడు ఆనంద్ చెప్తాడు. ఈసారి దాని యొక్క మెయిన్ టాపిక్ ఏంటంటే ఇట్స్ అబౌట్ మ్యూజిక్ గురించి అనమాట. అంటే ఇండాలజీ ఆన్ మ్యూజిక్ అనుకోండి. నెక్స్ట్ టైం ఇంకొక దాని మీద జరుగుతుంటుంది. అలాగా ప్రతి సంవత్సరం ఒక టాపిక్ తీసుకుని దాంట్లో ఉన్న నిష్ణాతులైన ఇంటలెక్చువల్స్ ని, అలాగే స్కాలర్స్ ని, ఇంటలెక్చువల్ కూడా కాదు స్కాలర్స్ ని తీసుకొచ్చి మాట్లాడిస్తూ ఉంటారు. సో ఈసారి టాపిక్ కర్ణాటిక్ మ్యూజిక్ అన్నమాట. సో మనం దాని మీద కొంచెం డీటెయిల్ గా కూడా వెళ్దాము. ఆనంద్ తన వాటి గురించి చెప్తాడు.
తప్పకుండా. ఇది అనంత్ చెప్పినట్టు ఇన్ఫినిటీ ఫౌండేషన్ ఇండియా వారు స్వదేశీ ఇండాలజీ సిరీస్ పెట్టి, అంటే ఇంటలెక్చువల్స్ స్కాలర్స్ వాళ్ళని, దీని ఉద్దేశం ఏంటంటే వీళ్ళని తీసుకువచ్చి వీళ్ళు పేపర్స్ ప్రజెంట్ చేస్తారు. ఇప్పుడు మనకి మామూలుగా ఏదైనా కానీ ఈ మన కాలేజీల్లో వాటిలో కూడా పేపర్ ప్రజెంటేషన్స్ ఉంటాయి కదా. సో ఒక స్పెసిఫిక్, కొన్ని స్పెసిఫిక్ టాపిక్స్ మీద దానిలో నిష్ణాతులైన వాళ్ళు వాళ్ళ వాళ్ళ పేపర్స్ ని ప్రెజెంట్ చేస్తారు. అవి పేపర్స్ అవన్నీ అంటే ఆ రీసెర్చ్ వర్క్ అంతా మనకి ఆ కాన్ఫరెన్స్ లో ఉండదు. మనకి ఏంటంటే దానిలో సబ్మిట్ చేసి, అంటే రెండు పార్ట్స్ ఉంటాయి దీనిలో. ఒకటి ఏంటంటే అకాడమిక్ గా పేపర్స్ ప్రెజెంట్ చేయడం. పేపర్స్ ప్రెజెంట్ చేయడం అంటే కంప్లీట్ గా ఉంటుంది దాని మీద వర్క్. వీటన్నిటిని కంపైల్ చేసి వీటి మీద డిస్కషన్స్ ఇవన్నీ ఇవన్నీ ఈ కాన్ఫరెన్స్ లో రావు బయటికి. కాన్ఫరెన్స్ రెండు ముఖ్య ఉద్దేశాల్లో ఒకటి ఏంటంటే పేపర్స్ ప్రెజెంట్ చేసి వాటిని అకాడమిక్ గా పబ్లిష్ చేయడం మొత్తం అన్నిటినీ ఒక ఫైనల్ గా అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఎప్పుడో ఇన్ని ఇవి కలిపి ఒక పబ్లికేషన్ వస్తుంది. దానిలో ఇవన్నీ పేపర్స్ ఉంటాయి. మనకి IEEE, ఒకవేళ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే IEEEలో మనకి పేపర్స్ ఎలా పబ్లిష్ అవుతాయో మనం ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది అవి ఎంత ఇంపార్టెంటో మనకి తెలుసు కాబట్టి చెప్తాను. సో అలాంటి మోడల్ ఇది కూడా ఏంటంటే అంత బాగా రీసెర్చ్ చేసిన వాళ్ళు వాటిలో ఉన్న వీటి గురించి డిస్కస్ చేయడానికి ఎక్స్పర్ట్స్ తో డిస్కస్ చేసి చేసేది అది ఇంటలెక్చువల్ ఇది రీచ్ కి. ఇంకొకటి ఏంటంటే రెండవ అంశం ఏంటంటే ఇలాంటి కాన్ఫరెన్స్ పెట్టడం. ఈ కాన్ఫరెన్స్ లో పెట్టినప్పుడు ఈ పర్టికులర్ రీసెర్చర్స్ అందరూ వచ్చి స్కాలర్స్ కానీ రీసెర్చర్స్ కానీ ఎక్స్పర్ట్స్ కానీ వీళ్ళు వచ్చి వాళ్ళ వాళ్ళు సబ్మిట్ చేసిన టాపిక్స్ మీద వాళ్ళు ఒక 15 minutes to 20 minutes బేస్డ్ ఆన్, అంటే ఈ ఒక్కొక్క ఇది ఈ ఇండాలజీ కాన్ఫరెన్స్ ఒక రోజే. అంతకుముందు నేను SI3 తమిళనాడు IIT మెడ్రాస్ నడి బోర్డులో జరిగింది. అది ఎప్పుడు ఈ ఈ గొడవలన్నీ జరుగుతున్న తరుణంలో, అంటే యాంటీ నేషనల్ ఇవి జరుగుతున్న తరుణంలో జరిగిన ఇదన్నమాట. అప్పుడు జరిగి అప్పుడు సౌత్ ఇండియన్ ఈ హిందూయిజం ఇన్ సౌత్ ఇండియా అనే దాని మీద చాలా పెద్ద కాన్ఫరెన్స్, 3 రోజుల కాన్ఫరెన్స్ జరిగింది ఆ రోజు. అప్పుడు చాలా ఘనంగా జరిగింది అనమాట. సో దాని తర్వాత SI4 అటెండ్ కాలేదు కానీ SI5. సో పాయింట్ ఏంటంటే 3 రోజులు జరిగిన వాటికి పబ్లిష్ చేస్తారు. సో ఇది 1 డేలో పబ్లిష్ అయినది. సో ఈ రీసెర్చర్స్ వీళ్ళందరూ వాళ్ళు సబ్మిట్ చేస్తారు వాళ్ళు చేసిన వీటన్నిటిని ప్రెజెంట్ చేసి ప్రెజెంటేషన్ ఇస్తారన్నమాట. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్. సో దీనికి ఆ పర్టికులర్ స్టేక్ హోల్డర్సే కాకుండా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో, ఈ ఇండిక్ థాట్స్ మీద ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు అటెండ్ అవుతారు. ఓకే, ఇంటెలెక్చువల్ సత్సంగం అనుకోవచ్చు. ఇంటెలెక్చువల్ సత్సంగం అనాలా దానికి, ఇంటెలెక్చువల్ అనే మాట వాడకపోతున్నా, కాకపోతే
మేధో సత్సంగం అనుకోవాలా, మేధో
సత్సంగం అనుకోవచ్చు. సత్సంగం అనే సత్సంగంలో మనకు అన్ని ఉంటాయి. మనకి భక్తిభావం ఉంటుంది, మనకి మేధస్సు కలగజేసే జనరల్ గా జనరల్ టర్మ్స్ లో. సో కాబట్టి స్పెసిఫిక్ గా చెప్పాలంటే మేధో సత్సంగం అని అనుకోవచ్చు. సో వచ్చిన వాళ్ళు కూడా డిబేట్ చేస్తుంటారు, వచ్చిన వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతుంటారు, లేకపోతే వాళ్ళలో వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు. ఇవి ఇలాంటి ఈకో సిస్టమ్ డెవలప్ అవడానికి చాలా మంచి వేదిక అండి ఈ స్వదేశీ ఇండాలజీ అనేది. సో వీటికి వీటి ప్యారలల్ గానే మనకి ఇండిక్ అకాడమీ వీటన్నిటిలో కూడా ఇంత లెవెల్లో జరగట్లేదు కానీ వాళ్ళు వచ్చి ప్రెజెంటేషన్ ఇచ్చి ఇవన్నీ జరుగుతుంది. మనం గతంలో కూడా చెప్పుకున్నాం ఇది అహం ఫౌండేషన్ కానీ ఇండిక్ అకాడమీ కానీ వీళ్ళందరూ కూడా చేస్తున్నారు, సృజన్ టాక్స్ కానీ వీళ్ళందరూ కూడా ఇలాంటి సిమిలర్ ఇవే చేస్తున్నారు. సో ఇదండి ఈ పర్టికులర్ ఇది మాత్రం ఈ ఈ ఎపిసోడ్ ఈ 5th edition ఆఫ్ స్వదేశీ ఇండాలజీ కంప్లీట్ గా కర్ణాటక సంగీతం మీద ఫోకస్ అయింది. కర్ణాటక సంగీతం అంటే ఇక్కడ ఏవో మ్యూజికల్ కాన్సర్ట్స్ జరగడం కాదు దేశం, వీటి మీద మ్యూజికాలజిస్టులు కానీ లేకపోతే దానిలో తలపండిన పండితులు కానీ లేకపోతే ఏంటి వీళ్ళు సంగీతం నేర్చుకుని సంగీతం కాన్సర్ట్స్ ఇచ్చేవాళ్ళు విదుషీమణులు వీళ్ళందరూ కూడా వీళ్ళందరినీ అంటే శాంపుల్ సెట్ లో వీళ్ళందరూ వచ్చారు. సో వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూస్ నుండి వాళ్ళు చెప్పినవి. ఏదైనా కానీ అన్నిటికీ ఏంటంటే మొత్తానికి వాళ్ళు ఒకటే కోహెరెన్స్ లో ఉన్నారు. సో అదేంటనేది మనం డిస్కస్ చేద్దాం. సో ఇది ఎస్ఐ ఫైవ్ యొక్క ముఖ్య ఉద్దేశం. బెంగళూరులో జరిగింది వన్ డే, భారతీయ విద్యాభవన్ బెంగళూరులో. సో నేను అటెండ్ అవ్వడం జరిగింది. దీనిలో ముఖ్య అతిథుల కింద మోహన్ దాస్ పాయ్ గారు, హీ హిమ్సెల్ఫ్ ఈజ్ అ బెంగళూరియన్, సో ఆయన వచ్చారు. ఎడుగురి మఠం ఉంటుంది, ఎడుగురి మఠంలో ఎతిరాజ స్వామి గారు ఉంటారు, వారు వచ్చారు. వారు ముఖ్య అతిథులుగా అటెండ్ అయ్యారు. దీనికి రాజీవ్ మల్హోత్రా గారి గురించి వస్తారు అని అందరూ ఎదురు చూశారు. మాక్సిమం నాకు తెలిసి అక్కడ ఉన్న కాన్ఫరెన్స్ పర్సన్ వాళ్ళందరూ రాజీవ్ మల్హోత్రా గారి గురించి, ఒక ఆయన ఒక అతను నాగపూర్ నుండి ట్రావెల్ అయ్యి వచ్చాడు. సో హీ వాస్ డిసప్పాయింటెడ్ ఆబ్వియస్లీ. బట్ ఏదైనా కానీ రాజీవ్ మల్హోత్రా గారు ఇన్ పర్సన్ రాకపోయినా ఆయన టాక్ కూడా దానిలో ఇచ్చారు. స్టార్టింగ్ కీనోట్ అడ్రస్ ఇచ్చారు. వీరు కాకుండా డాక్టర్ సుమతి కృష్ణన్ గారు, వీళ్ళు ఎవరెవరు మాట్లాడారు వాటన్నిటి గురించి కొంచెం పరిచయం ఇచ్చి మనం ఇచ్చేద్దాం. ఎందుకంటే ఇది రికార్డెడ్ గా డాక్యుమెంటెడ్ గా ఉండడం అనేది రిఫరెన్స్ కి మీకు ఎప్పటికైనా పనికొస్తుంది కాబట్టి దీని గురించి డీటెయిల్డ్ గానే చర్చించాలనే ఉద్దేశంతోనే నేను ఇవాళ ఫిక్స్ అయిపోయాను. కాబట్టి శ్రోతలు కొంచెం మీకు ఏమైనా ఇది బోర్ అనిపించే విషయాలు కాదు, ఎందుకంటే మీకు అందరికి మనకి చాలా యూనో క్లోజ్ టు హార్ట్ టాపిక్ ఇది. శాస్త్రీయ సంగీతం మనం ఎలాగా ఎవరికి బోర్ కొట్టదు నాకు తెలిసి, శాస్త్రీయ సంగీతం వింటుంటే ఆస్వాదిస్తాం కానీ దానిలో బోర్ కొట్టదు. కానీ వీటికి వెనకాల జరుగుతున్న లేకపోతే మనం అంత ముందు మాట్లాడుకున్న కల్చరలైజేషన్ అనే టాపిక్ ఒకటి మాట్లాడుతున్నాం, అది శాస్త్రీయ సంగీతంలో ఎలాగ ఆపాదించబడుతోంది, ఇప్పుడు ఎలా జరుగుతోంది, దీనికి ఉన్న థ్రెట్స్ ఏంటి, దీన్ని మనం ఏ కల్చర్ అయినా కానీ చాలా యునిక్ కల్చర్ ఎప్పటి నుండి ఉంది, ఇవన్నీ మనం మాట్లాడుకుంటాం కొంతసేపట్లో. కానీ ఈ యునిక్ కల్చర్ ని మనం కాపాడుకోవాలంటే ఏవేవి ఇంపార్టెంట్, వీటన్నిటి మీద జరిగింది చర్చ, వాటన్నిటికి ఇప్పుడున్న థ్రెట్స్ ఏంటి, ఎవరెవరు థ్రెట్స్ క్రియేట్ చేస్తున్నారు, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ టిఎం కృష్ణ టిఎం కృష్ణ అనే అతని గురించే మాట్లాడారు, సంగీత విధ్వంస టిఎం కృష్ణ,
సంగీత విధ్వంస బాగుంది.
సో అది తెలియని వాళ్ళు లేరు. అంతకుముందు మేము గతంలో ఒక ఎపిసోడ్ చేస్తాం టిఎం కృష్ణ గురించి, దాని గురించి రిబట్టల్ కూడా ఉంది ఈ స్వదేశీ ఇండాలజీలో. సో ఐ కుడ్ వెరీ మచ్ రిలేట్ టు దాట్. సో ఇవన్నీ జరిగాయండి. సో ఒక సంస్కృతిని కాపాడుకోవడానికి ఏం చేయాలి అనేది కూడా ఈ మొత్తం అబ్జెక్టివ్, ఈ ఇండాలజీ కాన్ఫరెన్స్ యొక్క అబ్జెక్టివ్. సో డీటెయిల్స్ లోకి వెళ్దాము. సో వీళ్ళందరూ పాల్గొన్నారని చెప్పాను కదా, ఎవరెవరు ఇండివిజువల్ గా మాట్లాడారు అనేది నేను చెప్పపోవట్లేదు. ఇంట్రడక్షన్ టాక్ లో మోహన్ దాస్ పాయ్ గారు ఎవాంజలిజం వల్ల వచ్చే థ్రెట్స్, మనం కల్చర్ ని ఎలా కాపాడుకోవాలి, అలా మన బాధ్యత ఏంటి, మనం ముందు తరాలకి ఇవ్వాలంటే మనం ముందు మనకి ఒక అవగాహన ఉండాలి, మనం అది వదిలిపెట్టేయకూడదు అనే దీంతో స్టార్ట్ చేశారు. మిగతా వాళ్ళు రాజీవ్ మల్హోత్రా గారి గురించి కీనోట్ అడ్రస్ తో నేను స్టార్ట్ చేస్తాను. వారు ఏం చెప్పారంటే ఈ భక్తి పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఇవన్నీ మనకి ఇంటరాక్టివ్. భక్తి పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అంటే ఓన్లీ ఇండిక్, అందులోని హిందూయిజం కి రిలేటెడ్ గా ఉండే ఇదే పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ విత్ భక్తి, అది వేరే వీటిలో ఉండదు. సో నేను వీటిలో అన్ని పాయింట్స్ లాగా చెప్తాను. సో ఇట్ విల్ బి ఈజీ ఫర్ అస్ టు యునో గ్రాస్ప్. నేను దీని గురించి డీటెయిల్ గా వెళ్ళను, ఎవరెవరు ఏం చెప్పారు అనేది చెప్పబోతున్నాను ఈ నెక్స్ట్ 20 మినిట్స్ లో. ఓకే, దట్ ఫైన్ రైట్. సో రాజు మల్హోత్రా గారి భక్తి పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఇవి మనకి ఇంటరాక్టివ్ గా ఉంటాయి, దేవుడితోటి ఇంటరాక్టివ్ గా ఉండేవి. అది వేరే వీటిలో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టియానిటీలో కానీ వీటిలో కానీ ఈ ఆర్ట్స్ ఫార్మ్స్, ఆర్ట్ ఫామ్ అనేవి దేవుడికి అంకితం లాంటివి ఎక్కడా ఉండవు. వాళ్ళకి అది సపరేట్. ఇవి ఇప్పుడు మొజార్ట్ సింఫనీ లేకపోతే ఏమైనా తీసుకున్నా కానీ అవి ఈ పర్టికులర్ దేవుడికి నేను డెడికేట్ చేస్తున్నానే ఇది ఉండదు. అలా కాకుండా ముత్తుస్వామి దీక్షితారో లేకపోతే త్యాగరాజ కీర్తనలో ఇవన్నీ కూడా రాముడి మీదో లేకపోతే ఆ స్థల పురాణం మీదో లేకపోతే ఆ దేవుడి మీదో వాటికి రిలేటెడ్ గా ఉంటాయి. సో దట్ ఈస్ అది ఫస్ట్. దాని తర్వాత ఏంటి సేక్రెడ్నెస్ అనేది ఈ శాస్త్రీయ సంగీతంలో భక్తి ఉండడం అనేది పాయిజన్ పిల్. డైజెషన్ అవ్వకుండా డైజెషన్ అయినా కానీ సర్వైవ్ అవ్వాలంటే ఈ భక్తి ప్రధానం అనే భక్తి అనేది ప్రధానంగా ఉంటుంది.
ఒక్క నిమిషం ఉండి ఇందులో రెండు పాయింట్స్ యాడ్ చేస్తాను క్విక్ గా. ఒకటి ఏంటంటే అసలు యాక్చువల్ గా వాళ్ళకి సిన్ అంటే మ్యూజిక్ ఆర్ట్ ఫామ్స్ ఇప్పుడు అల్లా ప్రకారం అంటే ఖురాన్ ప్రకారం గాని క్రిస్టియానిటీలో కూడా అది సిన్ ఆర్ట్ ఫామ్ సింగింగ్ పర్టికులర్ గా. ఇప్పుడు సూఫీల్ని మసీదులో కూడా రానివ్వరు, సూఫీ గురువులు ఉంటారు కదా వాళ్ళు మసీదులో పర్ఫామ్ చేయకూడదు అది చాలా మందికి తెలియదు. వీళ్ళు ఏమనుకుంటారంటే సూఫీ అనగానే వాహ్ అని అట్లా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటారు కదా ఉర్దూ సూఫీ ఇవన్నీ వాళ్ళు మసీదులో పర్ఫామ్ చేయడానికి లేదు. వేరియాస్ మనం కర్ణాటక సంగీతం మన మన గుళ్ళో గుడి ముందు కూర్చుని పాడేస్తుంటాం శంకరానాథు శరీరా పరారా అంటూ. అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే నువ్వు పాయిజన్ పిల్ అని చెప్పావు కదా అది శ్రోతలకి పాయిజన్ పిల్ అంటే తెలీదు. సో శ్రోతలకి నువ్వు ఆ టర్మ్ ఇంట్రడ్యూస్ చేయాలి. యా అదేంటంటే శ్రోతలు దీన్ని సరిగా అర్థం చేసుకోండి. పాయిజన్ పిల్ అంటే అర్థం ఏంటంటే ఇదొక కాన్సెప్ట్ బేసిక్ గా. ఇప్పుడు మన యొక్క ఏదైనా వస్తువుని ఇంకొకటి తీసేసుకున్నాడు అనుకోండి అది వాడికి అంటే ఉదాహరణకి నా కన్ను పెట్టిన పాలు మీరు మీరు నా దగ్గర నుంచి దొంగతనంగా లాగేసుకున్నారు అనుకోండి ఆ పాలలో మీ డైజెస్టివ్ సిస్టమ్ లో సెట్ అవ్వని సిచ్యువేషన్ అంటే ఆ పాల గ్లాస్ కు కీ కోడ్ కానీ లేకపోతే పాలల్లో మీ డైజెస్టివ్ సిస్టమ్ కి సెట్ కానీ ఏదో ఒక విష పదార్థం కానీ లేకపోతే ఏదైనా ఇండైజెషన్ కలిగించేది కానీ ఇంకోటి ఏదైనా కానీ ఆ పాలల్లో ఉంటే అంటే ఆ పాలు నాకు మాత్రమే వర్కౌట్ అవుతాయి అన్నమాట మీకు వర్కౌట్ కావు. సో ఇప్పుడు నేను ఆ పాలల్లో ఉండే ఆ గుణాన్ని పాయిజన్ పిల్ అంటాం అనమాట. అంటే వేరే వాడికి సెట్ అవ్వని నాకు మాత్రమే సెట్ అయ్యేది దానిని పాయిజన్ పిల్ అంటాం. సో సేక్రెడ్నెస్ అనేది మ్యూజిక్ కు ఉన్న సేక్రెడ్నెస్ మనకి సేక్రెడ్ అంటే హిందువులకి మాత్రమే సేక్రెడ్ అవుతుంది. ఇంకోళ్ళు ఎవరైనా దీన్ని తీసుకుని తన తన యొక్క రిలీజియన్ మీద కానీ తన యొక్క దేవుడి మీద కానీ దాన్ని తిప్పినప్పుడు ఆటోమేటిక్ గా అది వాళ్ళ రిలీజియన్ లో అది పాయిజన్ పిల్ అవుతుంది అనమాట. అంటే వాళ్ళ రిలీజియన్ కి సరిపడని ఒక కాన్సెప్ట్ అనమాట అది. సో దీన్ని పాయిజన్ పిల్ అంటాం.
రైట్ ఓకే వెల్ ఎక్స్ప్లెయిన్. సో అదండి సో సీక్రెట్నెస్ అనేది మనకి చాలా భక్తిభావం సీక్రెట్నెస్ అనేది మనకి ఇంపార్టెంట్. సో అది డైజెషన్ ఎలా అవుతుంది ఏంటి సంగతి అనేది దాని గురించి మనం మాట్లాడుకుందాము. సో ఈయన ఈయన కూడా టిఎం కృష్ణ మీద ఫోకస్ చేసిన ఇది. సో హీఈస్ ఎ యూస్ఫుల్ ఇడియట్. ఇది కూడా రాజీవ్ మల్హోత్ర టర్మ్స్ లో యూస్ఫుల్ ఇడియట్ అంటే ఇవి యూస్ఫుల్ అంటే ఎవరికి యూస్ఫుల్ అంటే బ్రేక్ ఇండియా ఫోర్సెస్ కి లేకపోతే ఇండియా డివైడ్ చేసే వాళ్ళకి యూస్ఫుల్. సో ఇతను ఏంటంటే ఇంటలెక్చువల్ అయినా కానీ యూస్ఫుల్ ఇడియట్ అనేది ఈ టర్మ్ డెన్ యాజ్ యూస్ఫుల్ ఇడియట్. దాని తర్వాత ఇంకా ఇంకా సో ఇవి కర్ణాటక మ్యూజిక్ గురించి ఆయన కీ నోట్ లో ఇచ్చినవి. ఇంకా ఉన్నాయి కానీ బట్ ఐఎమ్ గోయింగ్ ఐఎమ్ స్కిప్పింగ్ టు ద నెక్స్ట్ పర్సన్. ప్లీనరీ టాక్ జరిగింది. వన్ ఆఫ్ ది ఫేమస్ పర్సన్స్ పద్మభూషణ్ అవార్డు గ్రహీత శ్రీ రామచంద్రన్ నాగస్వామి గారు. సో ఆయన ఆర్కియాలజిస్ట్, తమిళ్ ఆర్ట్ అండ్ హిస్టరీ ఎంతగానో తోడ్పాటును అందించిన నాగస్వామి గారు, డాక్టర్ నాగస్వామి గారు. సో ఆయన హిస్టారియన్, ఆర్కియాలజిస్ట్, దాని తర్వాత తమిళ్ ఆర్ట్ అండ్ హిస్టరీ వీటన్నిటికీ చాలా రీసెర్చ్ చేసిన వ్యక్తి. అండ్ ఆల్సో తమిళనాడు ఆర్కియాలజికల్ దీనికి కూడా ఇన్సెప్షన్ ఈయనే అనుకుంటా. సో ఈయన చాలా పెద్ద, ఆయన చాలా మొత్తం బిగినింగ్ టు ఎండ్ ఈ నాగస్వామి గారు ఉండి నడిపించారనే చెప్పాలి. హీఈస్ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు కదా డిబేట్స్ లో కానీ లేకపోతే ప్లీనరీ ప్రెజెంటేషన్స్ అప్పుడు కానీ. వెరీ వ్యాలిడ్ పాయింట్స్. సో ఈయన అసలు ఈయన టిఎం కృష్ణ గురించి ఇందాక యూస్ఫుల్ ఇడియట్ అని ఆయన స్ట్రాంగ్ గా చెప్తే రాజీవ్ మల్హోత్రా గారు వీరేం చెప్పారంటే టిఎం కృష్ణ నువ్వు ఇలానే ఉండు, నువ్వు ఇలా ఉంటేనే మంచిది మాకు. ఓకే మేము జాగరూకతో ఉండ ఇవాళ జాగరూకులం అయ్యామంటే నీ వల్లే
వలన. అవును,
కాబట్టి ఇలాంటి వాళ్ళు ఉండాలి. సో ఇన్ దిస్ టర్మ్ ఇన్ దిస్ వే టిఎం కృష్ణ నువ్వు విల్చేయి. బట్ ఆయన పెద్ద తరహాగా ఏం చెప్పారంటే నువ్వు మంచిగా పాడతావు ఇవన్నీ ఉన్నాయి, సో దానికి వెనక్కి కంబ్యాక్ టు దట్ వన్, అలాంటి స్టేజ్కి రా. పిచ్చి పిచ్చిగా నువ్వు చేస్తున్నావు, ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నావు, అదంతా ఓకే, బట్ ఏంటంటే బేసిక్స్ లోకి రా. మళ్ళీ నువ్వు ఏదైతే నమ్ముతున్నావో దాన్ని ఇండిక్ వాల్యూస్తో పాటు కూడా నువ్వు చెయ్యొచ్చు. దట్ ఈస్ వెరీ యునో అది చాలా ఇంట్రెస్టింగ్ ఇన్సైట్. అసలు యాక్చువల్గా పెద్ద మనిషి తరహాలో మందలించారనమాట, గట్టిగానే మందలించారు. సో వీరు ఎంచుకున్న టాపిక్, ఈ ప్లీనరీ టాక్ లో వీరు ఎంచుకున్న అంశం ఏంటంటే కర్ణాటక శాస్త్రీయ సంగీతం ఆరిజిన్ ఎలాగా, తమిళనాడుకి రిలేటెడ్ గా ఏముంది, తమిళ మ్యూజిక్, తమిళ్ ఇసై అని చెప్పి మనకి అబ్రహం పండితారు ఇవన్నీ ఉన్నాయి మనకి, వీటిని ఒక విధంగా రిబటల్ చేస్తున్న ఇదేనమాట. అంటే ఇది గనక మనం తీసుకునేటట్టయితే అది మొత్తం ఇన్వాలిడ్ అయిపోతుంది. తమిళ్ ఇసై తమిళ్ దీనిలోనే ఉంది అని చెప్తున్నాయి, ఇది వాటికి కౌంటర్ ఇస్తున్నట్టు అనమాట. ఈ తమిళ్ మ్యూజిక్ అని చెప్తున్నాం కదా, వీటికి ఏది కార్జిన్ ఎలా వచ్చింది అనేది ఒక ఎవల్యూషన్ ప్రకారం, ఎవల్యూషన్ లో ఎలా జరిగింది అనేది చెప్పారు, అద్భుతంగా చెప్పారు. భరతుడి నాట్య శాస్త్రంలో ఏవైతే ఇవి చెప్పారో అంతకంటే ముందర ప్రీ హిస్టారిక్ దీనిలో వెళ్తే వేదిక్ కల్చర్ లో ఉన్న ఏంటి ఉపనిషద్దుల దగ్గర నుండి, వేదిక సామవేదం దగ్గర నుండి, ఉపనిషద్దుల దగ్గర నుండి, తైత్రీయ ఉపనిషత్తుల దగ్గర నుండి, తర్వాత భరతుడి నాట్య శాస్త్రం దగ్గర నుండి ఎవల్యూషన్ అనమాట. సో ఈ ఎవల్యూషన్ డిస్కస్ చేస్తూ సంగీత రత్నాకరం అనే ఇది 13th century సంగీత రత్నాకరం అనేది మనకి బేసిక్ అనమాట కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో. ఈ మేళకర్త రాగాలు అంటాం కదా, 72 రాగాలు, వీటన్నిటి గురించి ఈ సంగీత రత్నాకరం అనే దీనిలో చర్చించారు. అంటే అంత ముందు ఇది పుస్తక రూపంలో ఉంది, 13th century నుండి ఉంది. ఇంతకంటే ముందర ఎవరెవరు ఉన్నారు అనే వాటి గురించి చెప్పారు. సో ఫస్ట్ భరతముని, తర్వాత కశ్మీర్ లో అభినవ గుప్త, ఆనందవర్ధన్ ఇలాంటి వాళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేసిన దీన్ని. కశ్మీర్ లో ఉన్న ఇలాంటి వ్యక్తులు కర్ణాటకకి మైగ్రేట్ అయ్యారట. ఓకే, కశ్మీర్ యా కశ్మీర్ ఇది ఇక్కడ డీటెయిల్ గా చెప్పారు. నేను జస్ట్ అది ఫైన్ పాయింట్ చెప్పిన, దానిలో భాస్కరుడు, దంతర సారంగ దేవుడు వీటన్నిటి గురించి చెప్పిన, నరసింహ భూపాల, గోవింద దీక్షితులు వీళ్ళందరూ ఉన్నారు. ఇవన్నీ చాలా నేమ్స్ ఉన్నాయి, హీ హాస్ పుట్ ఏ లాట్ ఆఫ్ డీటెయిల్. బట్ క్లుప్తంగా చెప్పాలంటే కశ్మీర్ నుండి దే హావ్ కమ్ టు విత్ దట్ నాలెడ్జ్, నాట్య శాస్త్రం మీద, వేదాల మీద, వేదిక్ నాలెడ్జ్ ఉన్న, అంటే కశ్మీర్ కి ఎంత కంట్రిబ్యూషన్ ఉందో చూడు. మనం ఇప్పుడు కశ్మీర్ అంటే యూఆర్ టేకింగ్ ఇట్ ఇన్ కంప్లీట్లీ అనదర్ సెన్స్, రైట్? రాజతరంగిణి ఇవన్నీ ఇలాంటివి చాలా గొప్ప గొప్ప ఇంటలెక్చువల్స్ కశ్మీర్ నుండి వచ్చిన వాళ్ళే. సో కర్ణాటకకి మైగ్రేట్ అయిన వాళ్ళలో, ఆ జనరేషన్స్ నుండి వచ్చిన వాళ్ళలో సంగీత రత్నాకరం రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, సో దాని తర్వాత ఇది ఇక్కడ నుండి, ఈ కర్ణాటక నుండి మళ్ళీ తమిళనాడుకి నాయకర్స్ టైంలో తమిళనాడులోకి వచ్చారు. ఓకే,
ఓకే,
ఈ మేళకర్త రాగాలు ఇవన్నీ శబ్ద సంగీత రత్నాకరం వీటన్నిటిలో క్లాసిఫై చేసి అప్పటి నుండి, అంటే అప్పటికే ఉంది హిందుస్థానీ మ్యూజిక్ అంటే ఇవన్నీ పెర్షియన్ దీని తర్వాత వచ్చిన డిఫైన్ అయినది. అంత ముందంతా సంగీత శాస్త్రం అంటే రెండు కలిసే ఉండేవి, ఇంట్లో సపరేట్ గా ఏం లేవు. ఓన్లీ బికాస్ దే కేమ్ టు కర్ణాటక, దీన్ని రావడం వల్ల కర్ణాటక శాస్త్రీయ సంగీతం అనే పేరు వచ్చింది అని చెప్పారు. సో అంటే రీజనల్ ఇన్ఫ్లుయెన్సెస్ కూడా ఉంటాయి, తర్వాత ఆబ్వియస్లీ రీజనల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి. దానివల్ల మనకి కొన్ని రాగాలు మనకి మేళకౌన్స్ రాగం, మోహనం, సో అలాంటి బేసిక్ డిఫరెన్సెస్ ఉంటాయి మనకి కొంచెం వీటిలో. సంగీతం తెలిసిన వాళ్ళకి ఇంకా తెలుస్తుంది నేను ఏం చెప్తున్నాను అనేది. సో మన హిందుస్థానీ సంగీతం అని ఏదైతే అంటామో దానికి కూడా అది కూడా రాగ బేస్డ్ రాగాస్ స్వరాస్ బేస్డ్ అది, అదేమి కంప్లీట్లీ డిఫరెంట్. కాకపోతే ఏంటంటే రీజనల్ గా వచ్చిన మన 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 సొసైటీలో ఉన్న బ్యూటీనే అది కదా, రీజనల్ గా ఉన్న వీటి వల్ల వాటిని అసిమిలేట్ చేసుకుంటూ, ఇట్ ఈస్ నాట్ లైక్ నేను యూనిక్ గా ఉంటాను నేను సపరేట్ గా ఉంటాను అనేది కాదు, అసిమిలేట్ చేసుకుంటూ ఒక బ్యూటిఫుల్ ఆర్ట్ ఫామ్ కింద తయారైంది. సో అది దీని ఫ్లో అని చెప్పారన్నమాట. సో వెరీ బ్యూటిఫుల్ గా చెప్పారు ఆయన, ఆయన ఓపిక్కి మెచ్చుకోవచ్చు. సో ఇది ఇలాగా కర్ణాటక సంగీతం ఆరిజిన్ అనేది స్టార్ట్ అయింది. తమిళనాడుకి కర్ణాటకకి రిలేషన్ ఏంటి, కర్ణాటకకి కాశ్మీర్కి రిలేషన్ ఏంటి, హోల్ ప్యాన్ ఇండియా రిలేషన్ ఏంటి అంటే కర్ణాటక శాస్త్రీయ సంగీతం తోట అనేది దీని ద్వారా తెలుస్తుంది మనకి. ఓకే, సో దట్ ఈస్ వన్ థింగ్. ఆ ప్లీనరీ టాక్ తర్వాత ఒక మూడు సెషన్స్ లో ప్రెజెంటేషన్స్ జరిగాయి. దానిలో ఫస్ట్ సెషన్ లో ఏంటి త్యాగరాజ స్వామి గారి గురించి, వారి ఎలాగ మ్యూజిక్ కంపోజిషన్స్ కి వాటికి ఎలాగ ఏంటి ఫిలాసఫీ ఆఫ్ త్యాగరాజ అనే దాని గురించి కోరాడ సుబ్రహ్మణ్యం గారని సంస్కృత్ సంస్కృత మహామహాపోధ్యాయ ఈయన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రొఫెసర్, ఈయన సంస్కృత్ ప్రొఫెసర్. స్వదేశీ ఇండాలజీ 2 లో కూడా ఈయన చైర్ లో ఉన్నారు, ఆయన వీడియోస్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. కోరాడ సుబ్రహ్మణ్యం గారని అద్భుతం అన్నమాట. ఈయనకి ఏంటి జాతకాలు వీటన్నిటి గురించి కూడా మాట్లాడారు. అసలు ఇలాంటి వాటి వల్లే ఇలాగ టిఎం కృష్ణ లాంటి వాళ్ళు తయారవుతున్నారు, మన మన ఏంటి మన భారతదేశం జాతక చక్రం కూడా చెప్పారు, డిస్కస్ చేశారన్నమాట దీనిలోని. చాలా బాయిస్టరస్ గా ఉంది ఈయన ప్రెజెంటేషన్ అంతా, చాలా పవర్ఫుల్ గా ఉంది. అయ్యో 15 నిమిషాల్లో అయిపోయిందా అనిపించింది అన్నమాట, ఇంకా ఉంటే బాగుంటుందని. త్యాగరాజ ఫిలాసఫీ గురించి చెప్తూ వీటన్నిటి గురించి అంటే త్యాగరాజులు గారు ఒక అద్వైతిన్ అయ్యుండి, అద్వైతిన్ అవడం అంటే ఏంటి వేరే ఫామ్ ఉండదు గాడ్కి, ఒకటే ఫామ్, నువ్వు దేవుడు ఒకటే అయినప్పటికీ అది అవ్వడానికి రాముడు అనే క్రియేట్ చేసుకుని ఈయన పాడాడు అనేది ఫిలాసఫీ, ఆయన ఫిలాసఫీగా ఉంది అని చెప్పారన్నమాట. డిస్పైట్ బీయింగ్ అద్వైతిన్ he has created a dvaita advaita form, so in a way it is advaita visishta advaita vitannitiki oka oka you know form anedi Tyagaraja swami gar philosophy ane dinlo kuda manam cheppachane chepparu. So varu Tyagaraja philosophy gurinchi cheppin tarvata danakanna TM Krishna bashing lo asalu maul dinlo kaadu, Sachin Tendulkar laaga 6-4 leyina అసలు బ్యాషింగ్ అనమాట మామూలుగా. అసలు ఆడియన్స్ అయితే అసలు ఒక్కసారిగా ఛార్జ్ అయిపోయారు దీనికి. మహాపండితుడు ఈయన, మహాపండితులు చూస్తుంటేనే తెలిసిపోతుంది ఆయన అసలు ఆయన వే ఆఫ్ స్పీకింగ్ కానీ ఆయన రిఫరెన్సెస్ కానీ వేదాల ఉపనిషత్తుల నుండి రిఫరెన్సెస్ తీసుకుని ఇవన్నీ వెరీ గ్రేట్. తర్వాత గాయత్రి గిరీష్ గారని, నెక్స్ట్ టాపిక్ త్యాగరాజ స్వామి తర్వాత ముత్తుస్వామి దీక్షిత గారి గురించి గాయత్రి గిరీష్ గారు అని చెప్పి, షీఈస్ ఎ వెరీ ఫేమస్ వోకలిస్ట్, కర్ణాటక సంగీతం వోకలిస్ట్, ఈవిడ ఈవిడ కళాయిమామణి అవార్డు గ్రహీత కూడా, గొప్ప విషయమే. వీరు వీరు స్పెసిఫిక్ గా ఏంటి ముత్తుస్వామి దీక్షిత గారి గురించి చెప్పారు. దీనిలో యునిక్ గా ఉన్న 2-3 పాయింట్స్ చెప్తాను. వీరి దీనిలో ఏంటి రాగముద్రలు, రాగముద్రలు అంటే మన శ్రోతలకు చెప్పాలంటే ఒక రాగం, ఒక రాగ అంటే సంగీతం రాగం తెలుసు కదండి, ఈ మోహన్ రాగంలో ఆది తాళంలో పాట పాడతాం, ఒక 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 కీర్తన ఉంటుంది, ఇలాగ ఉంటాయి కదండి. సపోజ్ ఎందరో మహానుభావులు అంటే శ్రీ రాగంలో ఉంటుంది ఆది తాళం శ్రీరాగం ఇలాగా. సో ఈ రాగానికి ముద్ర అంటే ఏంటంటే ఈ రాగంలోనే మనకి ఆ రాగం యొక్క పదం, ఇప్పుడు శ్రీ ఇప్పుడు మోహన రాగం అంటే ఈ మోహన అనే పదాన్ని ఎక్కడొక్కడ వాడతాం అనమాట ఈ లిరిక్స్ లో. సో అది రాగం, రాగం ఆ రాగంలోనే పాడుతూ ఆ రాగాన్ని రిఫర్ చేయడం ఆ కీర్తనలోనే, దాన్ని రాగముద్ర అంటారు. ఈ రాగముద్ర అనే కాన్సెప్ట్ మాక్సిమం యూజ్ చేసిన వారు ముత్తుస్వామి దీక్షిత గారట. సో వసంత రాగంలో పాడేటప్పుడు సాతే సాకేత నగర నివసంతం, సాకేత నగర
నివాసంతం
సాకేత నగరే నివసంతం. సో నివసించు వారు అనే దీనిలోనే వసంతం అనే పదం వచ్చింది. అలాగనమాట రాగముద్రలు అంటే.
ఓకే.
సో అలాగా అంటే మనకి దానిలోనే కోట్ చేసి ఉంటాయి అన్నమాట ఆ రాగం యొక్క ఏ రాగం అనేది తెలుస్తుంది. దాని తర్వాత ఇలాంటివి, దాని తర్వాత ముత్తుస్వామి దీక్షితారు గారు క్షేత్రాల గురించి, పురాణాల గురించి, వీటని త్యాగరాజ స్వామి అంటే ఓన్లీ రాముడు గురించి మాక్సిమం ఆరాధనలు ఉంటాయి. స్వామి దీక్షితారు గారు అన్ని అంటే కామాక్షి అన్ని దేవాలయాలు సౌత్ ఇండియాలో మాక్సిమం దేవాలయాల్లో స్థల పురాణాల గురించి, పురాణ విశేషాల గురించి, ఆ క్షేత్ర విశేషాల గురించి, వీటన్నిటి గురించి కూడా ఈయన కంపోజ్ చేశారు. మనకి మాక్సిమం తెలియదు, మనకి ఇవి మనం ఉంటాం కానీ ముత్తుస్వామి దీక్షితారు గారు అని తెలియదు మనకి.
సో
సో ఈయన ఇంకొక ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, సిన్స్ హీఈస్ ఇన్ 19th సెంచురీలో ఆ ట్రినిటీ ఆఫ్ ఇదప్పుడే ఉన్నారు కాబట్టి, వీరు చెన్నై వచ్చినప్పుడు ఇది ఒక విమర్శ కూడా ఉంది. విమర్శ అంటే ముత్తుస్వామి దీక్షితారు గారు ప్లేజరైజ్ చేశారు, లేకపోతే ఇన్స్పైర్ అయ్యారు, వెస్టర్న్ మ్యూజిక్ తో ఇన్స్పైర్ అయ్యారు, లేకపోతే వెస్టర్న్ మ్యూజిక్ ని కాపీ కొట్టారు అనే రీతిలో ఒక ఒక ఇది జరుగుతుంది. మనకి ఇక్కడ తెలియదు కానీ మ్యూజిక్ సర్కిల్స్ లో బాగా బాగా ఉండే పదంట ఉండే ఇదిట. అండ్ ఇది నాకు తెలిసి డైజెషన్ వాళ్ళు కూడా యూజ్ చేస్తారు ఎప్పుడో అప్పుడు. సో దాని గురించి మూర్తి స్వరం అని చెప్పి ఒక ఫామ్
తీసుకొచ్చారు.
సో ఇదేంటిది, వెస్టర్న్ మ్యూజిక్ వీళ్ళు కాయర్స్ అంటారు కదా, వీళ్ళు చర్చ్ లో పాడుతుంటారు కదా ఇవాంజలికల్ వెస్టర్న్ దీనిలో. సో దానికి ఇన్స్పైర్ అయ్యి ఈయన సరళంగా అంటే ఇవి శంకరాభరణ రాగంలో దేనిలో సమ్ రాగాలు తీసుకుని మనం ఎక్కువ గమకాలు ఏమీ లేకుండా సరళంగా పాడే, అంటే ఇదేదో బాగుంది, ఈ ఫామ్ ఆఫ్ ప్యాటర్న్ బాగుంది అని చెప్పి ఈయన స్వరపరిచారట. ఓకే. అది మన మళ్ళీ మన హిందూ దేవతల మీద మళ్ళీ ఓహో బాగుంది కదా అని చెప్పి అక్కడ వాళ్ళ యేసు మీదో లేకపోతే మేరీ మాత మీదో కాదు, మళ్ళీ మన దేవతల మీద. అంటే మనం ఏదైనా మన ఫిలాసఫీలో ఏంటి, ఒకటి నచ్చితే మనం దాన్ని ఎలాగ మనం ఇంప్లిమెంట్ చేసుకుంటాం, మనకు అన్వయించుకుంటాం అనేది మనం చూసుకుంటాం. అది జరగల డైజెషన్ అప్పుడు వాటిలో వాళ్ళ మ్యూజిక్ వీటికి వచ్చేసరికి ప్లేజరైజ్ చేశారు. ఇది జటాయు గారు అనే ఆయన ఎలా చేశారు అనేది డీటెయిల్ గా చెప్పారు, దాని గురించి వద్దాం మనం. జస్ట్ రిమైండ్ మీ, నేను ఏమైనా ఎక్కువ టైం తీసుకుంటున్నట్టయితే ఐల్ సో ముత్తుస్వామి దీక్షితారు గారి గురించి ఇంకొక యునిక్ ఇది ఏంటంటే, సో ఇవి చెప్పుకున్నాం కదా అది ప్లెజరైజ్ చేసినట్టు కాదు, ఇది వన్ ఆఫ్ ది థింగ్స్. ఇంకొకటి ఏంటంటే ఈయన శిష్యగణం మనకి ఫస్ట్ నుండి ఏంటి బ్రాహ్మిణ్ నాన్ బ్రాహ్మిణ్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇలా ఈ శిష్యగణంలో అందరూ ఉండేవాళ్ళు, అన్ని కమ్యూనిటీస్ వాళ్ళు, అన్ని ఆఫ్ ఆల్ జెండర్స్ ఉండేవారట. తర్వాత నెక్స్ట్ ప్లీనరీ టాక్స్ లో చెప్పిన విషయం కూడా ఉంది ఎవరెవరు ఉన్నారనేది. దేవదాసి, అప్పుడు దేవదాసి సిస్టమ్ అంటే చాలా కామన్, మనం ఇప్పుడు ఏదో మనం చాలా దోషం కింద చూస్తున్నాం కానీ అప్పుడు ప్యాటర్నైజ్ చేసింది వాళ్ళే దేవాలయాలకి, వాళ్ళు ఒక ఒక అధికార దీనిలో ఉండేవారు వారే, కల్చర్ ని ఆర్ట్స్ ని తీసుకొచ్చింది వారే. మనం దీని గురించి అంతకుముందు టిఎం కృష్ణ గురించి మాట్లాడినప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం. సో మనకి బ్రాహ్మిణ్ ఇది వీళ్ళు బ్రాహ్మిన్స్ ని ప్రాపగేట్ చేస్తారు, ఇలాంటివి ఏమి ఉండేది కదా అలాంటి అప్పటి సమాజంలో. ఆర్ట్ ని ఎవరైతే కోరుకున్నారో వాళ్ళకే ఇచ్చేది, వాళ్లే చేసుకున్నారు. సో ఈయన కమలం అనే ఒక దేవదాసి శిష్యురాలుగా ఉండేవాళ్ళ, చాలా చాలా ఇదిగా నేర్చుకున్నారట. సో ఇవన్నీ చెప్పారన్నమాట. సో ఇది ముత్తుస్వామి దీక్షితారు గారి గురించి, ఇది గాయత్రి గిరీష్ గారు చెప్పినది. చాలా మిస్ అయి ఉండొచ్చు నేను. హిందుస్థానీ సంగీతం కూడా నేర్చుకున్నట్టు వీరు, భారతీయ సంగీతం దీనిలో హిందుస్థానీ సంగీతం ఇవన్నీ నేర్చుకున్నారు. ఇవి మనకు తెలియవు ఎప్పటి వాళ్ళు యాంటిక్విటీలోకి వెళ్ళిపోతాం మనం, కానీ ఈ ట్రినిటీ ఆఫ్ మ్యూజిక్ మనం ఎవరైతే అంటామో వీళ్ళు బ్రిటిషర్స్ అడ్వెంట్ అయ్యే టైంలోనే లేట్ 19th సెంచురీలో ఉన్నవారే త్యాగరాజస్వామి, స్వామి దీక్షితారు, శ్యామశాస్త్రి గారు, వీళ్ళు రివైవ్ చేశారు. రినెసెన్స్ అనొచ్చు ఒక 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 రకంగా కర్ణాటక మ్యూజిక్ ని మళ్ళీ రివైవ్ చేశారు, కొత్త కొత్త ఇవి సమకూర్చి, కీర్తనలు సమకూర్చి ఇవన్నీ. అంతకుముందు అన్నమయ్య ఉన్నారు, దాని తర్వాత రామదాస్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. అంతకుముందు లేదని కాదు, అప్పుడే పుట్టిందని కాదు. సో ఇదన్నమాట వీళ్ళు
పురందర దాస్ కూడా అప్పట్లో
పురందర దాస్. సో ఇది దాని తర్వాత నెక్స్ట్ బృందా ఆచార్య అని ఆడ షీజ్ స్వదేశ్ ఇండాలజీ దీని మీద పెట్టాలి శాస్త్రీయ సంగీతం, ఎందుకంటే షీఈస్ వెరీ మచ్ అసోసియేటెడ్ విత్ ఇండిక్ సారీ ఇండాలజీ కాన్ఫరెన్సెస్ కి. దాని తర్వాత ఇన్ఫినిటీ ఫౌండేషన్ ఇండియాకి వన్ ఆఫ్ ది మెంబర్స్ అనుకుంటా. షీ డ్రైవ్డ్ ఇది జరగడానికి వీరే కారణం అన్న దీన్ని చెప్పారు లాస్ట్ లో వోట్ ఆఫ్ థ్యాంక్స్. సో ఇంద ఆచార్య గారు కూడా తీసుకున్న టాపిక్ కూడా నాన్ ట్రాన్స్లేటబుల్స్ ఇన్ సౌత్ ఇండియన్ మ్యూజిక్.
శ్రోతలకి లాస్ట్ టైం మేము నాన్ ట్రాన్స్లేటబుల్స్ అంటే చెప్పామండి, ఇప్పుడు నాన్ ట్రాన్స్లేటబుల్స్ ఇన్ సౌత్ ఇండియన్ మ్యూజిక్ అంటే సౌత్ ఇండియన్ మ్యూజిక్ లో నుంచి బయటికి లాక్కుని వేరే వాటిల్లోకి ఇస్ దట్ హౌ ఇట్ ఇస్
డైజెషన్ వేరే వాటిల్లోకి చేసుకోవడానికి. లేకపోతే మనం సౌత్ ఇండియన్ మ్యూజిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనుకో ఎవరికైనా నాన్ ఒక ఇంగ్లీష్ వాడికో లేకపోతే వేరే ఎవరికైనా వేరే జర్మన్ కో లేకపోతే ఇటాలియన్ కో లేకపోతే హిందీ వాళ్ళకో ఎవరికైనా కానీ మన వాళ్ళకంటే తెలుస్తుంది అసోసియేట్ చేసుకుంటారు వర్డ్స్ అవే ఉంటాయి కానీ ఇంగ్లీష్ లోకి మనం కన్వర్ట్ చేయాలని ట్రై చేస్తే దాని అర్థమే మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఎగ్జాంపుల్ నేను నాన్ ట్రాన్స్లేటబుల్స్ చెప్పిన ఒకటే చెప్తాను. వాగ్గేయకారులు అంటాం కదా మనం, వాగ్గేయకారులు అంటే ఏంటి, మనం సింపుల్ గా కంపోజర్ త్యాగరాజ ఇస్ ఎ గ్రేట్ కంపోజర్ అంటారు. కంపోజర్ అంటే ఏంటి, ఏఆర్ రెహమాన్ ఇస్ ఎ గ్రేట్ కంపోజర్. కంపోజర్ అంటే మ్యూజిక్ కంపోజ్ చేస్తారు అంతేగాని లిరిక్స్ రాయడం, లిరిక్స్ ఇన్సెప్ట్ చేయడము, ఆ రాగం ఇన్సెప్ట్ చేయడము, దాని తర్వాత వాటిని డెమాన్స్ట్రేట్ చేయడము అంటే పబ్లిక్ లో డెమాన్స్ట్రేట్ చేయడము, వీటన్నిటితో పాటు హీ లివ్స్ దట్ ఇప్పుడు అతను ఏదైతే ప్రీచ్ చేస్తున్నాడో నిధి చాలా సుఖమ అని త్యాగరాజ స్వామి చెప్తాడు రాముడి సన్నిధి చేర సుఖమ అని. ఓకే ఆయన పాడినవి ఆయన మనసులో ఉన్న భావాన్ని బయటకు చెప్పి హీ లివ్డ్ దట్, ఆయన అది అలానే బతికాడు
త్యాగరాజ స్వామి అలానే బతికాడు కరెక్ట్.
అలాంటి వాళ్ళని వాగ్గేయకారులు అంటారు అనేది ఉత్తినే రాసేసి పాట పాడితే వాగ్గేయకారత్వం కాదు, ఇలాంటి వాళ్ళనే మేము వాగ్గేయకారులు అంటాము. సో త్యాగరాజ ఇస్ నాట్ జస్ట్ మ్యూజిక్ కంపోజర్, త్యాగరాజ ఇస్ ఎ వాగ్గేయకార అని మన ఇంగ్లీష్ లో కూడా మనం అదే చెప్పాలి. దెన్ హీ విల్ ఆస్క్ వాట్ ఈస్ వాగ్గేయకార అంటే ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి మనం. దట్ ఈస్ వాట్ ఇస్ కాల్డ్ నాన్ ట్రాన్స్లేటబుల్, ఎందుకంటే మనకి ప్రతిదానికి అంత మనకి డీప్ అర్థాలు ఉన్నాయి. ఇలానే చిన్న చిన్న స్వరం అంటే ఏంటి, స్వరం అంటే నోట్ కాదు, రాగం, స్వరం, రాగం, మేళం, లయ, కాలం, గమకం, ఇవన్నీ వాటిని ఇంగ్లీష్ వీటికి అంటే ఆ సిస్టంలో లేవు అవి. ఫుల్ ఎగ్జాంపుల్ చెప్తాను అందరికి అర్థం రిలేట్ అవడానికి. ఇది విన్న జోక్ సారీ, నేను ఏదైనా కొంచెం ఇదిగా ఉంటే మన్నించాలి బట్ సరదాగా చెప్తున్నా. పతివ్రత అంటే ఇంగ్లీష్ లో ఏంటి అని అంటే ఇంగ్లీష్ లో పతివ్రత లేరు కాబట్టి దానికి పదం లేదని అన్నారు. క్షమించాలి నన్ను, ఇది అంటే నేను ఇంకెలా చెప్పాలో అర్థం కాక చెప్పిన పదం ఇది, ఇదంతే అంతకంటే ఏం లేదు. సో నాన్ ట్రాన్స్లేటబుల్స్ ఇలానే ఉంటాయి అంటే ఆ కల్చర్ లో ఉండవు, లేవు, అవేవి తక్కువ అని అన్నట్లు ఆ కల్చర్ లో అలాంటి వాటికి లేవు, అలాంటి వాళ్ళు లేరు, వాగ్గేయకారులు అనే వాళ్ళు లేరు. మోజార్ట్ ఇస్ నాట్ ఏ వాగ్గేయకార, బీథోవెన్ ఇస్ నాట్ ఏ వాగ్గేయకార. ఈవెన్ ఇప్పుడు కూడా మనకి పాప్ కల్చర్ లో ఉన్న వాళ్ళు వాగ్గేయకారులు కాదు, మాక్సిమం పీపుల్ వాగ్గేయకారులు కాదు. ఓకే లిరిక్స్ ఎక్కడ స్వీడిష్ స్వీడన్ లో ఉండే ఒకటే రైటరు 10 మంది పాప్ సింగర్స్ ఎవరైతే ఫేమస్ వాళ్ళకో రాస్తుంటట. వేరే ఇవి నా అబ్జర్వేషన్స్ ఇవి, బట్ దట్ ఈస్ ది థింగ్. ఓకే ఓకే, సో ఇవి నాన్ ట్రాన్స్లేటబుల్స్. సో సెకండ్ సెషన్ 1 అయిపోయింది. సెషన్ 2లో రాధా భాస్కర్ గారు అని ముద్రా ఫౌండేషన్ ట్రస్టీ ఆవిడ మాట్లాడారు. ఆవిడ ఏంటి ఎక్స్పెరిమెంటేషన్ ఎంతవరకు కరెక్ట్ అనే దాని గురించి మాట్లాడారు. ఫౌండర్ అనమాట ముద్రా ట్రస్ట్ అంటే చెన్నైలో ఉన్నదండి. నేను కూడా చాలా సార్లు వీరు వీరి కాన్సర్ట్స్ కి మార్గళ్ళి మాసంలో వెళ్ళడం జరిగింది. చాలా చక్కగా కండక్ట్ చేస్తారు. సో అలాంటి దీని నుండి అలాంటి ట్రస్ట్ ఫౌండర్ అనమాట, వన్ ఆఫ్ ది ఫౌండర్స్ భాస్కర్ గారు, రాధా భాస్కర్ గారు. షీఈ్ ఆల్సో ఏ డాక్టరేట్. మాట్లాడిన వాళ్ళందరూ ఎవరు అనుకున్నావు? వాళ్ళందరూ డాక్టరేట్స్ తీసుకున్న వాళ్ళే,
యాక్టివిస్టులు కాదు.
యాక్టివిస్టులు కాదు, యాక్టివిస్టులు ఏదో ఊరికినే ఊకదంపుడు వ్యవహారం కాదు. వీళ్ళంతా
దేవి గారు, సంధ్య గారు, కృష్ణ గారు ఇలాంటి వాళ్ళు కాదు.
ప్రశ్నించే వాళ్ళు కాదు, అంతకు మించి ఆలోచించే వాళ్ళు, సమాధానం కూడా శిక్షించగలిగే వాళ్ళు. అది దాని తర్వాత అరవింద్ బ్రహ్మకల్ అని చెప్పి వన్ ఆఫ్ ది ఆర్గనైజర్స్, అంటే ఈ మ్యూజిక్ కాన్సర్ట్స్ ఆర్గనైజర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి కూడా ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి, ప్యాటర్నైజ్ అంతకుముందు జరిగేది ఇప్పుడు ప్యాటర్నైజ్ జరగట్లేదు, అంటే ప్యాటర్నైజ్ ఫామ్ ఎలా, అంతకుముందు రాజులు వీళ్ళందరూ ప్యాటర్నైజ్ ఉండేది, ఇప్పుడు గవర్నమెంట్ నుండి సపోర్ట్ కాదు, మనం దీన్ని ఒక ఒక ఈకో సిస్టమ్ గా ఎలా బిల్డ్ చేయాలి అనే దానికి సజెస్ట్ చేస్తూ మాట్లాడారు. హిజ్ విజన్ ఈజ్ వీ హ్యావ్ మేడ్ యోగా గ్లోబల్, వీ హ్యావ్ మేడ్ ఆయుర్వేద గ్లోబల్, సో ఇట్ షుడ్ ఆల్సో గో గ్లోబల్. కర్ణాటక మ్యూజిక్ కి అంత పొటెన్షియల్ ఉంది, గ్లోబల్ గా ఉండే ఎపీల్ ఉంది కర్ణాటక మ్యూజిక్ కి, దాన్ని మనం ప్యాటర్నైజ్ చేసి మనం ఆదరించి మనం చేస్తేనే జరుగుతుంది అనే దృక్కోణం నుండి మాట్లాడారు. దట్ సమ్ అంటే హీఈస్ ద ఓన్లీ, అంటే ఆయన అన్నారు కానీ నేను జస్ట్ ఆర్గనైజర్నే, నేను నాకు సంగీతంతో సంబంధం లేదని. కానీ అంత ఇంట్రెస్ట్ ప్యాషన్ లేకపోతే అలా ఆర్గనైజ్ చేసే వాళ్ళు కూడా ఎవరు ఉన్నారు
అంతే కదా.
అది దాని తర్వాత ఇది రెండు సెషన్స్ అయిపోయిన తర్వాత ప్యానల్ డిస్కషన్ అని జరిగింది. దానిలో సత్యవతి గారు అని చెప్పాను కదా, టిఎస్ సత్యవతి గారు అని మ్యూజికాలజిస్ట్, వీరి యూట్యూబ్ వీడియోస్ ని రికమెండ్ చేశారు. ఎవరైనా శ్రోతలు ఉంటే యూట్యూబ్ లో వీరు స్వరాల గురించి, రాగాల గురించి, వీటన్నిటి గురించి చాలా మంచి విశ్లేషణ ఉంటుందని చెప్పి చెప్పారనమాట. చాలా అర్థవంతంగా ఉంటాయి అని, మోస్ట్లీ ఇన్ ఇంగ్లీష్ లో ఉన్నాయి ఇవి, అర్థవంతంగా ఉంటాయని. సో సత్యవతి, టిఎస్ సత్యవతి గారు, వీరి గురించి యూట్యూబ్ లో మీరు సెర్చ్ చేసి సంగీత శాస్త్రీయ సంగీతానికి సంబంధించిన బేసిక్స్ మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. సో ఈ ప్యానల్ డిస్కషన్ లో ఎవరెవరు ఏం మాట్లాడారు అనేది దీనిలో ఉన్నారు కానీ నేను ఆ డీటెయిల్స్ లోకి వెళ్ళట్లేదు. దానిలో ఒక లలితారామ్ అనే ఒక ఆయన నాదస్వరం గురించి ఆయన డాక్యుమెంటరీలు ఇవన్నీ తీస్తారు. హీఈస్ సీమ్ టు బి ఏ ప్రో లెఫ్టిస్ట్ అనమాట. అంతకుముందు క్వశ్చన్ లో కూడా అలానే అడిగారు, బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు దట్ దోస్ టాపిక్స్. నాగస్వరం అనేది మీరు ఏంటి స్టెప్ మదర్లీ ట్రీట్మెంట్ ఇస్తున్నారనేది దీని వాదన. మనకి ఎలాగ అంటే కొన్ని కొన్ని కరెక్టే, కాకపోతే ఈయనేంటంటే కంప్లీట్లీ విక్టిమైజ్డ్, జనరలైజ్ చేసేసాడు అనమాట మొత్తం సభల్లో అంతా తీసేసాడు. నాగస్వరం అంటే ఇది ఏంటి నాన్ బ్రాహ్మిన్స్ చేసుకునే ఇది కాబట్టి అన్న లెవెల్లో సంథింగ్ అనేది, సో అన్ఎడ్యుకేటెడ్ దీనిలోకి వస్తారు, వీళ్ళకి నాగస్వరం కొనుక్కోవడానికే డబ్బులు ఉండవు, ఇలాంటి లెవెల్ ఆఫ్ ఇదన్నమాట చేశారు. బట్ వాస్ డిస్కస్డ్ ఐ థింక్, బట్ హీ రేజ్ వెరీ గుడ్ పాయింట్స్, అది కరెక్టే. కాకపోతే ఇది నాట్ జస్ట్ ఫర్ నాగస్వరం, ఇప్పుడు మరి సితారకి అలానే జరుగుతుంది, తంబూరుకి, తంబూర్ అనుకో, తంబూర్ అంత అంతకి అది పర్ఫార్మ్, అది పెర్ఫార్మింగ్ పార్ట్ కాదు కదా, అది వెనకాల శృతి కోసం పెట్టుకుంటాం. ఇలాగ చాలా ఉన్నాయి, గంజీ లేకపోతే. సో దట్ ఈస్ అన్ ఆల్ టుగెదర్ అనదర్ డిస్కషన్, అది తర్వాత ఎలాగ డీల్ చేశారు అనేది. బట్ ప్యానల్ డిస్కషన్ అయితే జరిగింది. వీళ్ళందరూ ఆల్ ఇండియా రేడియో కర్ణాటక వారు, దాని తర్వాత బాలాజీ గారు అని చెప్పి మృదంగం ఆర్టిస్ట్ అనుకుంటా. సో ఇలాంటి వాళ్ళందరూ డిస్కస్ చేశారు, ఇట్ ఆల్సో వెరీ గుడ్. తర్వాత మెయిన్ గా జరిగిన ఇది సెషన్ త్రీలో జటాయు గారు, నేను చెప్తున్నా కదా ఇది ఇది మెయిన్, ఇది ఈ ఒక్క దీని కోసమే నేను అటెండ్ అయ్యా ప్రదేశాలజీ. ఈ జటాయు గారు శంకర్ నారాయణ అసలు పేరు, కాకపోతే జటాయు రామభక్తుడు, జటాయు ఫీర్స్ బ్యాటిల్స్ చేసే దీనిలో జటాయు అనే అతను స్ట్రాంగ్ గా ఉంటాడు కాబట్టి ఆ పేరు పెట్టుకుని చేస్తున్నారు ఇదనమాట. వీరు చీల్చి చెండాడారు అనమాట ఈయన. ఈయన మాత్రం క్రిస్టియన్ అటెంప్ట్ టు అప్రోప్రియేట్ కర్ణాటిక్ మ్యూజిక్, ఈ హిస్టారికల్ వర్క్, అని చెప్పి ఎవరెవరైతే ఈ 17th century నుండి ఉన్న క్రిస్టియన్ ఇవాంజెలిజం వల్ల వచ్చిన పర్సన్స్ కర్ణాటక మ్యూజిక్ మ్యూజిక్ ని ఎలాగా వీళ్ళు ప్లెజరైజ్ చేశారనేది ఏ కీలుక ఆ కీలు తీసి పెడతారని చెప్తారు కదా అలా చేశారు. ఎన్నున్నాయట 1000 క్రిస్టియన్ కీర్తనలు ఉన్నాయట, 1000 క్రిస్టియన్ కీర్తనలు
కూడా ఆంధ్రాలో కూడా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అని. ఆయన పేరు జగన్నాథ చౌదరి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సమ్ చౌదరి, పురుషోత్తమ చౌదరి, ఐఎమ్ సారీ, పురుషోత్తమ చౌదరి అని ఆయన. మనకు కూడా ఉన్నాయి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు, వెరీ ఫేమస్, ఇప్పుడు కూడా చర్చిలో పాడుతూ ఉంటారు వాటిని.
ఓకే, ఈయన వేదనారాయణ వేదనాయక శాస్త్రి, వేదనాయక శాస్త్రి ఈయన సెకండ్ జనరేషన్ కన్వర్ట్. ఈయన కీర్తనలన్నీ ఏది మనం ఇప్పుడు టెర్రరిస్టులు కౌ యూరిన్ కౌడంగ్ గురించి ఒక దీనిలో మాట్లాడుకుంటారు కదా, అలాంటివన్నీ ఆయన అప్పట్లోనే ఆయన కీర్తనలో ఇవన్నీ ఇలా చేసే వాళ్ళ దగ్గర పుట్టించావా దేవుడా అలాంటివన్నమాట కీర్తనలు, నిండిన కీర్తనలు. ఓకే, మళ్ళీ దీనిలో ప్లెజరైజేషన్ ఇప్పుడు కురవంజీ అని చెప్పి, యాక్చువల్ గా కురవంజీ అనే ఇది ఒక ఫాము అంతకుముందు తమిళ మ్యూజిక్ లో ఉన్న ఇవన్నమాట. ఏంటి ఈ శిలప్పదికారం, తేవరం, నయనార్లు వీళ్ళందరూ కంపోజ్ చేసిన వీటిలో కురవంజీ అని
దేవారం.
సో తిరుకుట్రాలం కురవంజీ అనే చాలా ఫేమస్, దాన్ని ఈయన తిరుకుట్రాలం అనే ఏరియా గురించి, కుట్రాలం ఏరియా గురించి చెప్పిన ఇదనమాట కీర్తన బంచో ఏదో సంథింగ్, ఆ వర్క్ ని ఈయన తీసుకుని బెత్లహేమ్ కురవంజీ అని చెప్పి చెప్పాట. బెత్లహేమ్ ఉందే ఏమన్నా, దానిలో ఒక నాయకు ఉంటుంది, నాయిక ఒక హీరోయిన్ ఉంటుంది, ఒక ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఆవిడ దేవుడితోటి ఎలాగా ఐక్యం అవ్వాలన్న దీనిలో. ఓకే, దాన్ని ఈయన నాయక మరి దీనిలో ఉండదు కదా క్రిస్టియానిటీలో నాయక దేవుళ్ళ ఎక్కువ ఇవ్వడం అంటే వాళ్ళు బ్లాస్ఫమీ రైట్, అలాంటి కాన్సెప్ట్ ఉండవు.
అవును.
ఓకే, సో నాయకనేమో చర్చిని చేసింది, చర్చిని చేశాడు, చర్చే నాయక. చర్చ్ ఇస్ కాల్డ్ ద బ్రైడ్ ఆఫ్ జీసస్. సో అంటే లుక్ ఎట్ ద డెప్త్ హి వెంట్ ఇంటూ ఇన్ డెసిమేటింగ్ ఆల్ దీస్ థింగ్స్.
అవును,
అంటే మన క్రిస్టియన్ కీర్తనలు అంటే ఆహా మంచిదే అని అనుకుంటాం, కానీ దీస్ ఆర్ ద బ్లెట్ అండ్ ప్లేజరైజ్డ్ వర్క్స్ ఆఫ్ తమిళ్ మ్యూజిక్. వీటిని నెక్స్ట్ ప్రాపగేట్ చేసిన అబ్రహం పండితారు 1917 లో కరుణామృత సాగరం రాసి, దీనిలో మళ్ళీ ఏవో మేళకత్త రాగాల్లో 32 రికగ్నైజ్ ఈయన ఏదో రికగ్నైజ్ చేసినట్టు, ఈ మేళకత్త రాగాలు ఒరిజినల్ నేమ్స్ ని తీసేసి తమిళ్ నేమ్స్ తో రీప్లేస్ చేసి, ఓకే ఇవన్నీ జరిగాయి అన్నమాట. క్రిస్టియన్ కీర్తన ఈ ప్లేజరిజం, తర్వాత కొలాబరేషన్ అండ్ అప్రాప్రియేటరిజం. సో ఇవన్నీ జరిగాయి అన్నమాట, దీని వల్ల ఇది ఎంత వినాశకారో తెలుస్తుంది. ఇవి జస్ట్ హెడ్లైన్స్ ఏనండి. ఈ టాపిక్ ని మనం మళ్ళీ తర్వాత టచ్ చేద్దాం, ఖచ్చితంగా టచ్ చేయాల్సిన టాపిక్ ఇది. దీని గురించి మేము ఈ మా అంతటా మేము ఓన్ ఇంట్రెస్ట్ తోటి, నాకన్నా కానీ రాదర్ మీ అనంత్ హ్యాస్ డన్ స్టంబుల్డ్ అపాన్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్. సో దాని గురించి ఓకే, దాని గురించి
మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం.
సో దానిలో మహాప్రముఖుడు, ప్రముఖులైన ఒక ఆయన ఒక ఫౌండేషన్ ద్వారా ఇలాంటి ఎలాగ ప్రాపగేట్ చేస్తున్నాడు, అది ఎలాగ సంగీత కర్ణాటక సంగీతానికి థ్రెట్ అనేది మనం మాట్లాడుకుందాం. నాట్ జస్ట్ టిఎం కృష్ణ, ఇంకా చాలా ఈకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది సో కర్ణాటక మ్యూజిక్ థ్రెట్ లో ఉండడానికి. సో ఫైనల్ గా ఇంకొక ఇద్దరు గురించి మాట్లాడి నేను కన్క్లూడ్ చేస్తాను. ఆర్తి బీబీ గారు అని చెప్పి, ఆవిడ బ్రాహ్మణికల్ పాట్రియార్కి, కర్ణాటక మ్యూజియం ఎ బ్యాషన్ ఆఫ్ బ్రాహ్మణికల్ పాట్రియార్కి, ఈజ్ ఇట్ రియలీ అని చెప్పి కౌంటర్స్ ఇస్తూ వచ్చారు. ఆవిడ ఒక స్లైడ్ చూపించారు అనంత్, ఆ స్లైడ్ లో అందరూ ప్రముఖమైన కర్ణాటక సంగీతం ప్రముఖులే. స్లైడ్ మొత్తం, స్లైడ్ అంటే మొత్తం దానిలో టెక్స్టే కదా ఉండేది, మొత్తంలో ఒకళ్ళ పేరు కూడా వాళ్ళందరూ నాన్ బ్రాహ్మణ్స్ అంటే ఫేమస్ అందులోనే.
ఓకే,
ఆవిడ క్షత్రియులు దేవదాసీలు వీళ్ళందరూ ఎలాగా, దాని తర్వాత నాగరత్నమ్మ గారు షీఈస్ ప్రైమ్ ఎగ్జాంపుల్, బెంగళూరు కదా ఆయన నాగరత్న,
బెంగళూరు నాగరత్నమ్మ గారు,
బెంగళూరు నామ గారు ఎలా ఇన్సెప్ట్ చేశారు త్యాగరాజ గారు ఈ సంకీర్తనలు వీటన్నిటినీ అనమాట. సో టిఎం కృష్ణ చెప్పిన వీటన్నింటినీ కౌంటర్ చేస్తూ చెప్పారు. ఆవిడ చాలా బాధపడ్డారు, నేను ఎప్పుడు నా లైఫ్ లో నేను సంగీతాన్ని బ్రాహ్మణికల్ నాన్ బ్రాహ్మణికల్ టర్మ్స్ లోనే చేయలేదు, ఈ టాపిక్ ఎంచుకున్నప్పుడు కూడా నాకు చాలా బాధ వేసింది, అసలు వీళ్ళందరినీ నాకు నేను ఆరాధించే వాళ్ళందరినీ ఇలాంటి దృష్టికోణంలో చూడాల్సి వచ్చిందే అని నేను బాధపడ్డానని చెప్పారు. సో దట్స్ దట్ టెల్స్ ద మైండ్ సెట్ ఆఫ్ హౌ పీపుల్ యునో రివ్యూర్స్ కర్ణాటక మ్యూజిక్ రెస్పెక్టివ్ ఆఫ్ యునో కాస్ట్ అండ్ ఆల్ ఇవన్నీ యాడ్ చేసి టిఎం కృష్ణ లాంటి వాళ్ళు విలిఫై చేశారు. సో అది కాస్ట్ లో గట్టిగా కొట్టిన ఆయన మిస్టర్ రామనాథన్, ఈజ్ లేజర్ స్పెక్ట్రోస్కోపిస్, సారీ ఫర్ మై అది, ఈయన ఈయన డాక్టర్, ఈయన హీస్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ కర్ణాటక మ్యూజిక్ అండ్ క్లాసికల్. ఈయన ఈయన ఈ టిఎం కృష్ణ రాసిన బుక్ సదరన్ మ్యూజిక్ ద క్రిటిక్ ఆఫ్ సదరన్ మ్యూజిక్, ఆయన ఏదో జర్నీ, ఏదో జర్నీ ఆఫ్ ద కర్ణాటిక్ స్టోరీ సంథింగ్ ఏదో ఉంది కదా ఆయన బుక్ ఒకటి ఉంది. టిఎం కృష్ణ ఆయన కర్ణాటిక్ స్టోరీ అని చెప్పి చెప్పి ఆయన ఆయనకి పరాభవాలు ఎదురైనవి, లేకపోతే ఆయన చూసినవి, ఇదేదో ఆటోబయోగ్రఫీ లాగా ఉంది, సెమీ ఆటోబయోగ్రఫీలా ఉంది తప్పితే ఇది యాక్చువల్ ఇష్యూస్ అంటున్నాడు, ఇష్యూస్ ఏమేం లేవు, లేని వాటిని ఇష్యూస్ చేశాడు అని చెప్పి పాయింట్ బై పాయింట్ తీసుకుని ఈయన చీల్చి చెందాడు అనమాట. ఇంట్రెస్టింగ్ ఇది నేను చెప్తాను, దేవదాసి వ్యవస్థ ఇవన్నీ యాంటీ నాచి ఇవన్నీ దేవదాసీలు అంటే నీచంగా చెప్పిన ఇవేవో ఉన్నాయట, టిఎం కృష్ణ చాలా డిమీన్ చేసి చెప్పాడట. సో దానికి సంబంధించి ఈయన ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్పారు, అది చెప్పి నేను ముగిస్తాను. ఇది దేవదాసీలు అంటే మనం ఎంత మనకి ఇలాంటి భావన కలగడానికి కారణం పత్ర నుంచితే వారి మీద గౌరవం, అంటే ఎలాంటి వాళ్ళు వాళ్ళు ఎలాంటి దీనిలో టెంపుల్ కి దేవుడికి కళలకి ఆరాధనా భావంతో ఉన్నారనమాట. శ్రీరంగంలో వెల్లయ్య గోపురం అనేది ఒకటి ఉంటుంది, శ్రీరంగంలో మనకి డిఫరెంట్ ప్రాకారాలన్నీ, ప్రాకారం ఉంటుంది లోపల రోడ్లు ఉంటాయి, అంత పెద్ద ప్రాకారాలు కదా
శ్రీరంగం, అవును అవును అవును,
గోపురం ఉంటుంది గాలి గోపురం, దాని లోపలికి అంటారు అంటే మనకి ఇది ఇంకా ఇంకా మనకి మన వైపు వచ్చేసరికి గోవిందరాజస్వామి గుళ్ళ ఉంటుంది, తిరుపతి గోవిందరాజస్వామి గోపురం నుండి ఎంటర్ అవుతాం, లోపల మళ్ళీ సిటీ ఉంటుంది, మళ్ళీ లోపలికి ఎంటర్ అవుతాం ఇంకొక అంటే షాప్స్ ఇవన్నీ ఉంటాయి. సో అలా ఉంటుందండి, దానిలో వెల్లయ్య గోపురం అనేది ఒక పెద్ద గోపురం, శ్రీరంగంలో గోపురాలన్నీ మహామహా పెద్ద పెద్ద గోపురాలు ఎంత దూరం నుండైనా కనిపిస్తాయి. సో వెల్లయ్య గోపురం అంటే తెల్ల గోపురం, తెల్లగా ఉండే గోపురం అనేది తెల్లగా రంగేయడం వల్ల తెల్ల గోపురం అని అనుకుంటారట అందరూ. కానీ వెల్లయ్య అనే ఒక దేవదాసి వల్ల ఆ పేరు వచ్చిందట. ఎందుకు వచ్చిందట అంటే ఆ టైంలో శ్రీరంగంలో మీకు అందరికి తెలిసే ఉంటుంది రంగనాథ మండపం అనేది తిరుమలలో ఉండడానికి కారణం ఏంటంటే శ్రీరంగంలో ఉన్న రంగనాథ స్వామిని అక్కడికి తీసుకొచ్చి ప్రతిష్ఠించారు కొన్ని రోజులు, ఏవి ఈ దండయాత్రలు ముష్కరులు
దండయాత్రలు జరిగినప్పుడు. అవును
ఓకే, ఆ కాంటెక్స్ట్ లో ఈవిడ ఆ టెంపుల్ యొక్క దేవదాసి, ఈవిడ ప్రముఖ దేవదాసి అంటే ఏంటి ఆ వచ్చే దండయాత్రలు వాళ్ళని ఆపడానికి ఈ గోపురం ముందర అంటే వెనకాల ఈ తరలించడానికి వీటన్నిటికి టైం తీసుకోవడానికి ఇన్ ఆర్డర్ టు బై టైం ఆవిడ వచ్చే వాళ్ళకి షీ పర్ఫార్మ్డ్ హర్ డాన్స్ ఓకే పర్ఫార్మ్ చేస్తుంది ఈ మ్లేచుల దగ్గర. ఇదే పర్ఫార్మ్ చేస్తున్న దీనిలో ఆవిడ పెర్ఫార్మ్ చేస్తూ షీ వాజ్ ఏబుల్ టు బై సమ్ టైమ్, సమ్ 48 hours ఎంతో షీ వాజ్ ఏబుల్ టు బై సమ్ టైమ్. ఈ టైంలో రంగనాథ స్వామి విగ్రహాన్ని తరలించడం ఇవన్నీ జరిగాయి, ఇది హిస్టరీ. తర్వాత వాళ్ళు ఎటు ఆవిడ ఆపలేకపోయారు కదా, సో కొంతవరకు ఆపడం జరిగింది. జరిగిన తర్వాత వీళ్ళు లోపలికి వచ్చి లూట్ చేయడం ఇవన్నీ జరగడం ఇవన్నీ మామూలే. ఈవిడకున్న ప్రిన్సిపల్స్ ఏంటంటే దేవదాసి షీ షుడ్ పర్ఫార్మ్ ఓన్లీ టు గాడ్,
ఓకే,
దేవుడికి డెడికేటెడ్ గా చేయాలి, దేవుడి గురించి ఆలోచన చేయాలి, గుళ్ళో ఆరాధనా భావంతో చేయాలి. అంటే పూజారి పూజ ఎలా చేస్తాడో దేవదాసికి ఆర్ట్ ఆర్ట్ ఫామ్ వాళ్ళకి అలా ఉంటుంది. ఎప్పుడైతే ఒక మ్లేచ్చుడి దగ్గర దేవుడు కాని ఒక ఒక మానవుడి దగ్గర అందులోనే ఒక మ్లేచ్చుడి దగ్గర చేసిందో పెర్ఫామ్ చేసిందో అందుకు శిక్షగా ఆవిడకి ఆవిడే ఈ గోపురం ఎంత ఎత్తు గోపురం ఆ గోపురం ఎక్కి అక్కడ నుండి పైన దూకి చనిపోయారు, ఆత్మార్పణ చేసుకున్నారు.
అబ్బా,
అందువల్ల ఆవిడ పేరు వెల్లై, అందువల్ల ఆ గోపురానికి వెల్లై గోపురం అని పేరు
వారిని.
నిలువత్తు నిదర్శనం దేవదాసి వ్యవస్థను మనం ఏవైతే మనం తప్పుగా అనుకున్నాం దానికి నిలువత్తు నిదర్శనం అంట. ఆ గోపురం సిగ్నిఫికెన్స్ అది, దాని గురించి తెలియకుండా చేయడానికి తెల్లగా పెయింట్ వేయడం వల్ల అది తెల్లగా ఉంది కాబట్టి వెల్లై గోపురం అని అంటారు, కానీ ఇది మెయిన్ రీజన్ అది. సో ఐఎమ్ కన్క్లూడింగ్ విత్ దిస్ వన్. సో శాస్త్రీయ సంగీతానికి ఆర్ట్ ఫామ్స్ కి వీటన్నిటికి మనకి అంటే మనకి ఇదేదో జస్ట్ జస్ట్ నాట్ లైక్ జస్ట్ ఎనీ అదర్ ఫామ్, మనం ఏదో పెర్ఫామ్ చేసేస్తే కాదు, భక్తి అనేది ఉండడం వల్లే ఇలాంటి ఇలాంటి ఇవన్నీ జరిగాయి. వీటన్నిటిని క్రిటిసైజ్ చేస్తూ చాలా మంది పెదవులు చాలా చాలా ఘోరంగా కర్ణాటక సంగీతాన్ని టార్గెట్ చేస్తున్నారు. టార్గెట్ చేస్తూ దీన్ని మళ్ళీ అదొక ఒక పార్ట్ అయితే దీన్ని డైజెస్ట్ చేసుకుని తమిళ మ్యూజిక్ అను లేకపోతే క్రిస్టియన్ మ్యూజిక్ అను ప్లెజరైజ్ చేసి చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాటి గురించి మనం తర్వాత సపరేట్ గా
మాట్లాడుకుంటాం.
ఇది స్వదేశీ ఇంటాలజీ యొక్క ముఖ్య ఉద్దేశం, ఇవన్నీ తీసుకురావడం. అందరూ బేసిక్ గా చెప్పిన పాయింట్ అంటే వోకల్ మ్యూజిక్ అనేది ఉండాలి, నీకు ఎన్ని ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్లు ఉన్నా ఏమున్నా వోకల్ మ్యూజిక్ అనేది ఉండాలి, ఎందుకంటే దానిలో శబ్దము దానిలో అర్థము తాత్పర్యము ఇవన్నీ ఉంటాయి, వీటన్నిటి ద్వారానే మనం దేవుడితో ఇంటరాక్ట్ అవ్వగలుగుతాము అనేది చెప్పారన్నమాట. సో ఇట్స్ వెరీ బ్యూటిఫుల్, నేను ఐఎమ్ వెరీ లక్కీ టు యునో అటెండ్ దట్ కాన్ఫరెన్స్ అండ్ ఐఎమ్ లక్కీ దట్ నేను మనం ఇంత టైం తీసుకుని మనం దీని గురించి వేదిక కార్యక్రమంలో తెలుసుకోవడం కూడా జరగడం వల్ల అట్లీస్ట్ నేను అట్లీస్ట్ ఐ స్క్రాచ్ ద సర్ఫేస్ అని చెప్పచ్చు. శ్రోతలు ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో వాళ్ళకి రెఫరెన్స్లు కూడా ఇస్తున్నాం, ఇంకా రెఫరెన్స్లు ఇస్తాం మా దీనిలో ఫేస్బుక్ పోస్ట్ లో డెఫినెట్ గా ఇస్తాము. మేము ప్రామిస్ చేసినట్టు ఇంకో వాళ్ళు ఇంకొక టాపిక్ గురించి చెప్పాలి, ఏది ఎలక్షన్లు టైం కాబట్టి దాని గురించి రెండు రెండు ముక్కలు చెప్పేసి, ఎందుకంటే దాని తర్వాత మనం కూడా తర్వాత కూడా మాట్లాడుకోవచ్చు దీని గురించి. హిందూయిజం ఎలా పరిరక్షించుకోవాలంటే ఇది పొలిటీషియన్స్ లేకపోతే వాళ్ళ చేతిలో లేదండి, ఇంకా మనం 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 కంట్రోల్లో తీసుకోవాలి. ఎవరో చేస్తారని కూర్చోకూడదు. ఇప్పుడు పర్టికులర్ గా ఒక పర్టికులర్ పార్టీ అది బీజేపీ అవడం వల్ల మనకి ఇది వచ్చింది అనుకోవాలా, మేబీ అయి ఉండొచ్చు కాన్షియస్నెస్ ఎలాగోలో ఒక ఒక అదొక కెటలిస్ట్, అంతే ఒక పొలిటికల్ పార్టీ అనేది ఒక కెటలిస్ట్. కానీ ఏంటంటే మనంకి మనకి మనం చేసుకుంటేనే మనం సర్వైవ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఏదైనా కానీ
తన యొక్క హెరిటేజ్ ని తన యొక్క హిస్టరీని తెలియని వాడు ఆబ్వియస్ గా హిస్ వాళ్ళ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ తో వాళ్ళు డీమ్ టు డై, అందులో డౌట్ లేదు. ఇక
తెలియని వాడే కాదు, పరిరక్షించుకోలేని వాడు కూడా. నీకు ఇవాంజలిజం ఇవన్నీ నీకు నెక్స్ట్ ఎలాంటి గవర్నమెంట్ జరుగుతాయి, దట్ ఈస్ ఇనేవిటబుల్. మనం ఎంత స్ట్రాంగ్ గా మనం ఉండి మనం ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీ రిలీజియన్ బట్ ఐఎమ్ సర్టన్లీ అగేన్స్ట్ ద వే దే స్ప్రెడ్ ద రిలీజియన్ ఇవాంజలిజం. ఇవాంజలిజం కానీ కన్వర్షన్స్ కానీ విచ్ ఆర్ అన్కాన్స్టిట్యూషనల్, సో వాటన్నిటి గురించి మనం అవేర్నెస్ తో ఉండడం అనేది స్టార్ట్ చేయాలి. లేకపోతే ఒక కేరళలో అయ్యేలాగో లేకపోతే తమిళనాడులో అయ్యేలాగో అలాగా మనం రియాక్టివ్ గా కంటే ప్రొయాక్టివ్ గా ఉండాలనేది నా మనవి. సో దాని గురించి మనం మాట్లాడుకోవాలంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు రాహుల్ గాంధీ ఇస్ ద ప్రైమ్ ఎగ్జాంపుల్, ఈజ్ రీపింగ్ ద డివిడెండ్స్ ఆఫ్ యునో పోలరైజింగ్ పీపుల్ అండ్ వైనాడు వెళ్ళి కూర్చున్నాడు. దానిలో ఎలాగుంది అనేది చాలా షాకింగ్. ఇది అందరూ హిందూ గుళ్ళకి వెళ్లే వాళ్ళు వీళ్ళందరూ వీళ్ళని చూసి ఆహా మన హిందూయిజం మళ్ళీ రివైవ్ అయింది అనుకునే పరిస్థితులు మాత్రం ఆ కాంప్లసెన్సీలో మాత్రం ఉండకండి, ఎందుకంటే మనంతటా మనకి తెలుస్తాయి వాళ్ళు ఊరికినే కంటి తుడుపుగానే చేసే వ్యవహారాలు ఇవన్నీ.
యాక్చువల్ గా మనం ఇంకొక నిమిషం 2 మినిట్స్ లో మనం షో ఎండ్ చేయాలి. వైనాడ్ గురించి ఒక బ్యూటిఫుల్ థింగ్ చెప్పేసి మనం ఇప్పుడు చూడు. వైనాడ్ ఇతను ఎందుకు వెళ్ళాడు అంటే ముస్లిం మెజారిటీ ముస్లిం ఓట్ల కోసం వెళ్ళాడు. బట్ వైనాడ్ గురించి చిన్న హిస్టారిక్ ట్రివియా ఏంటంటే అది అంతకుముందు చాలా రిచ్ ప్రాస్పరస్ బాగా శాంతియుతంగా ఉండే ప్లేస్ అన్నమాట వీళ్ళెవరు లేకముందు. సో టిప్పు సుల్తాన్స్ ఇన్వేషన్ దాన్ని మొత్తం మార్చి పారేసింది దాని రూపురేఖలన్నింటినీ. టిప్పు సుల్తాన్ ఇన్వేషన్ అంటే ఆల్మోస్ట్ 1800s మొదట్లో మధ్యలో అనుకోండి, కాసేపు 1800s మొదట్లో. సో అనంతానంద టెంపుల్ అనంతనాథ టెంపుల్ అని ఒకటి ఉంది అక్కడ, దాన్ని మొత్తాన్ని బేసిక్ గా టిప్పు సుల్తాన్ గారు పడగొట్టేసి డిస్ట్రాయ్ చేశాడు టిప్పు సుల్తాన్ కేరళలో.
ఓకే,
చేసి ఆ టెంపుల్ ని తన ఆయుధాగారంగా ఉపయోగించుకున్నట్ట బుల్లెట్స్ కి, అంటే ఆయన ఈ ఫిరంగులు వాడేవాడు కదా, సో ఆ వాటి కోసం అన్నిటికీ ఉపయోగించట ఆ టెంపుల్ ని. సో ఇంకొకటి ఏంటంటే ఆ టైంలో ఉన్న ట్రావెలర్ ఒక ఆయన యొక్క చిన్న అకౌంట్ అంటే అతను రాసిన హిస్టరీ, మెన్ అండ్ విమెన్ వర్ హ్యాంగ్డ్ విత్ చిల్డ్రన్ టైడ్ టు నెక్స్ ఆఫ్ మదర్స్. సో మెన్ అండ్ విమెన్ హ్యాంగ్ చేస్తూ పిల్లల్ని తల్లి యొక్క మెడకి కట్టేసి హ్యాంగ్ చేశారు. వాళ్ళందరినీ నేకెడ్ హిందూస్, టిప్పు టైడ్ నేకెడ్ హిందూస్ టు ద లెగ్స్ ఆఫ్ ఎలిఫెంట్స్ అండ్ మేడ్ దెమ్ మూవ్ టిల్ హిందూస్ వర్ టార్న్ టు పీసెస్, ఫోర్స్డ్ అబ్డక్షన్స్ అండ్ కన్వర్జన్స్ ఎట్సెట్రా. ఆల్దో లోకల్స్ బ్రేవ్లీ రెసిస్టెడ్ ద ఇన్వేషన్, ద స్కార్ వాస్ పర్మనెంట్. ఇట్ ప్లాంటెడ్ ఇన్ వయనాడ్ అన్ ఐడియాలజీ విచ్ టుడే ప్రొపెల్స్ యూత్ టు జాయిన్ ఆర్గనైజేషన్స్ లైక్ ఐసిస్. అది సో వయనాడ్ కి ఇప్పుడు రాహుల్ గాంధీ ఎందుకు వెళ్ళాడు అవన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ మాట్లాడుకుందాం. మన ఆ టాపిక్ మనది పెండింగ్ ఉండింది. బట్ దిస్ ఈస్ అమేజింగ్ ఆనంద్, అంటే నువ్వు చెప్పిన అకౌంట్స్ అన్ని కూడా ఐ థింక్ వాళ్ళు బుక్ వేస్తారు. మీరు టోటల్ అందరికి ఏంటంటే infinityfoundation.com మీరు గూగుల్కి వెళ్ళి ఇన్ఫినిటీ ఫౌండేషన్ అని కొడితే అందులో స్వదేశీ ఇండాలజీ కాన్ఫరెన్సెస్ అని ఉంటాయన్నమాట. ఈవెన్ మీరు గూగుల్లో స్వదేశీ ఇండాలజీ కాన్ఫరెన్స్ అని కొట్టినా కూడా లాస్ట్ 4 కాన్ఫరెన్స్ల యొక్క పేపర్లు వాళ్ళు ఇచ్చిన
మెటీరియల్ రిఫరెన్సెస్ కూడా మనకి ఆన్లైన్ అవైలబిలిటీ ఉంటాయి, వాళ్ళ దగ్గర నుండి డౌన్లోడ్
చేసుకోవచ్చు.
చేసుకుంటే మీకు మనకి రిఫరెన్స్ ఉండడం చాలా ముఖ్యం, చాలా ముఖ్యం. మనం ఏంటి ఎవరినైనా డిఫెండ్ చేయడానికైనా చాలా ముఖ్యం ఇది.
ఇంకోటి ఏంటంటే ఇలా టిఎం కృష్ణ లాంటి వాళ్ళు రావడం వల్ల ఏంటంటే అది రావడం మంచిదని నేను అనను, కానీ వీళ్ళు రావడం వల్ల మనలాంటి వాళ్ళు హిస్టారిక్ గా తెలుసుకోవడం అన్నమాట మ్యూజిక్ యొక్క హిస్టరీ ఏంటి. కేవలం నొట్టు స్వరాలను కాపీ చేయడం వల్ల మొత్తం ఇప్పుడు నొట్టు స్వరాలు అనేది ఇంగ్లీష్ వాళ్ళ నుంచి వచ్చింది కాబట్టి మనం అంత కర్ణాటిక్ మ్యూజిక్ హిస్టరీ యొక్క రిచ్నెస్ అంతా కూడా షాల్ వి అట్రిబ్యూట్ టు వెస్ట్రన్ మ్యూజిక్ అనేది క్వశ్చన్ అన్నమాట. ఇప్పుడు ఒకవేళ నిజంగానే నొట్టు స్వరాలు వాళ్ళ దగ్గర నుంచి వచ్చినా కూడా ద వే ఇట్ వాస్ బీయింగ్ పోర్ట్రేడ్ ఇన్ ద మీడియా ఇస్ దాట్ కర్ణాటిక్ మ్యూజిక్ వాస్ కాపీడ్ ఫ్రమ్ ఆర్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ వెస్ట్రన్ మ్యూజిక్. దేర్ బై మ్యూజిక్ హ్యాస్ నో రిలీజియన్.
Then you can convert people easily. సో అబ్జెక్టివ్స్ ఇప్పుడు ముత్తుస్వామి దీక్షిత్ గారి గురించే మనం చెప్పుకుంటూ ముగిద్దాము. ఈయనకి ఈ తర్వాత వచ్చిన ఏంటి వేదనాయక శాస్త్రికి మనం ఆల్మోస్ట్ అదే టైంలో ఉన్న వాళ్ళకి కంపారిజన్ చూస్తే ముత్తుస్వామి దీక్షిత్ గారు నొట్టు స్వరాలు తీసుకుని మళ్ళీ మన దేవుళ్ళనే ఇది చేస్తూ కీర్తిస్తూ పాడాడు, అంతేగాని వేరే వాళ్ళని కన్వర్ట్ చేయమనో లేకపోతే వేరే మతాల మీద హేట్రెడో కాదు. ఈయన చెప్తున్నట్టు ఈయన కౌ యూరిన్ కౌడంగ్ ఇవన్నీ గురించి మార్చాడు. సో దీస్ ఆర్ దిస్ ఇస్ ద బేసిక్ డిఫరెన్స్ రెండింటికి. సో ఐ థింక్ వి కెన్ కన్క్లూడ్ ఇట్ రైట్. వి హావ్ టేకెన్ 5 minutes ఆఫ్ టైం. అది సో ఇదండి 25th వేదిక.
థ్యాంక్ యూ మైండ్ మీడియా ఆర్గనైజేషన్ కి, అలాగే వాళ్ళ హెడ్స్, అలాగే అందులో పనిచేసే ఎంప్లాయీస్ అందరికి కూడా థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ అండ్ కంటిన్యూ దిస్ లైక్ దిస్.
శ్రోతలందరికి కూడా ధన్యవాదాలండి. నమస్కారం.
ఇంతవరకు మీరు విన్నారు మై ఇన్ మీడియా సమర్పించు వేదిక కార్యక్రమం ఏప్రిల్ 7, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
డిస్క్లైమర్: ది వ్యూస్, కామెంట్స్ అండ్ కన్క్లూజన్స్ ఇన్ ది ఫాలోయింగ్ ప్రోగ్రామ్, ఈదర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లైడ్, ఆర్ దోస్ ఆఫ్ ది హోస్ట్స్ అండ్ నాట్ నెసెసరీలీ ది బిలీఫ్స్ ఆఫ్ మై ఇన్ మీడియా. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.